అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమో నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వసిన్యాది వాగ్దేవతలు అమ్మ లలితా పరమేశ్వరు యొక్క ఆదేశంతో అనుగ్రహంతో ప్రసాదించిన దివ్య శాస్త్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, ఇది బ్రహ్మవిద్యగా హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి ఉపదేశించినటువంటిది. నిన్నటి రోజున అమ్మవారి యొక్క నవవిధ విభూతుల్ని చెప్పుకోవడం జరిగింది. తుష్టి పుష్టిర్ మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్ నందిని విఘ్ననాశిని, ఇక్కడి వరకు 9 నామములు. ఈ 9 కూడా అమ్మవారి యొక్క విభూతి స్వరూపములు. యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ పుష్టి రూపేణ అని చెప్పబడినవి. ఇవి అమ్మవారి అనుగ్రహం వల్ల లభించవలసినవి. వీటన్నిటికీ అనుసంధానంగా 10వ నామం ఇక్కడితో పరిపూర్ణమవుతున్నది. ఈ తుష్టితో ప్రారంభమైనటువంటి సంపుటి అది తేజోవతి. ఇది మొత్తం ఈ 9 అనుసంధానించవలసినటువంటి 10వ నామం. అత్యంత దివ్యమైన నామం ఇది. విఘ్ననాశిని తర్వాత తేజోవతి చెప్పడంలో విశేషం ఏంటంటే, మొత్తం ఈ 9 శక్తులు సంపాదించినటువంటి వాడే ఏ కార్యాన్నైనా పరిపూర్ణం చేయగలడు. ఆ పరిపూర్ణం కార్యాన్ని పరిపూర్ణం చేయగలిగే శక్తిని తేజస్సు అంటారు. ఈ తేజస్సుకి అనేక రకాల అర్థాలు ఉన్నాయి, అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. ముందుగా తేజస్సు అనే దాన్ని శాస్త్రం చెప్తున్నది కార్య సంపాదనా సామర్థ్యం అన్నది. ఇక్కడ ఏ పనినైనా చెయ్యగలిగేటటువంటి సత్తువ, ఆ చెయ్యగలిగినటువంటి సంకల్ప బలం ఇత్యాదులన్నీ కలుపుకుంటే దాని తేజస్సు. దీనికి పరాక్రమం అనే అర్థంలో కూడా లోకంలో వాడుతూ ఉంటారు. వెలుగు, పరాక్రమము, బలము ఇలాంటి వాటన్నిటికీ తేజస్సు శబ్దం వాడడం మనకు కనబడుతుంది. అందుకని పరాక్రమం అంటే ఇంకోళ్ళు కొట్టడం, యుద్ధం చేయడం అని కాదు. ఇక్కడ కార్య సంపాదన సామర్థ్యం. మరి విఘ్ననాశనం చేయగలిగితే అటు తర్వాత కావలసినటువంటిది కార్య సంపాదన సామర్థ్యం. అయితే తేజస్సుకు మరొక శాస్త్రీయమైన అర్థం ఏంటంటే పరకృత అధిక్షేప అసహత్వం తేజస్సు అన్నారు. ఇక్కడ పరకృత అధిక్షేప అసహత్వం అంటే ఎవరైనా మనల్ని నిందించినా, దెబ్బతీసినా, తట్టుకోలేక తిరిగి వారికి సమాధానం చెప్పగలిగిన శక్తికి తేజస్సు అని అర్థంట. ఇది మనకి ప్రతాపపరంగా వాడబడుతుంటుంది. అందుకే రాజులకు తేజస్సు అనేది ఉండాలి అని అంటే వాళ్ళు ధర్మానికి కానీ రాజ్యానికి కానీ దెబ్బతీసేవాడిని తిరిగి ఎదుర్కొనగలిగినటువంటి పటిమని అక్కడ తేజస్సు అంటారు. ఇక్కడ అన్నీ తీసుకోవాల్సింది. ఇక్కడ మన సాధనకి, మన ధర్మానికి దెబ్బతీసేటువంటి ఆసురీ గుణములను ఎదుర్కోగలిగే పటుత్వం తేజస్సు. అది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే మనకు రావాలి. అది దానివల్లనే కార్య సంపాదన సామర్థ్యం. ఇది లోకంలో కూడా ఎవరైనా ఏ కార్యంలోనే విజయం సాధించాలి అంటే నిన్నటి వరకు చెప్పుకున్న 9 పాటు ప్రధానంగా 10 రావాలి. వస్తేనే వాళ్ళ కార్యసాధనం చేయగలరు. అది విజయ హేతువు. అందుకు తేజోవతి అనే దానికి 2 రకాల అర్థాలు చెప్పుకుంటూ మరొక అర్థంలో ప్రవేశిస్తున్నాం. ఈ తేజస్సు కలిగిన తల్లి అంటే ప్రకాశాలకు కూడా ప్రకాశమైన తల్లి. దీని గురించి ఉపనిషత్తులో ఏతస్మిన్ ఖల్వ అక్షరే గార్గి సూర్యా చంద్రమసౌ విధృతౌ తిష్టతః అని బృహదారణ్యకంలో కనబడుతున్నది. ఆ అక్షరస్వరూపుడైన పరమాత్మ యొక్క తేజస్సు చేతనే సూర్యచంద్రాదులందరూ నిలిచి ఉన్నారు. అంటే వారి యందు కూడా ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు. ఇది గతంలో కూడా మనం కాంతి ఇత్యాది శబ్దములు ఇచ్చినప్పుడు సూర్యచంద్రాదులకు కూడా ప్రకాశమిచ్చే తేజస్సు ఏదుందో అది పరబ్రహ్మ యొక్క తేజస్సు. ఆ తేజస్వరూపుడు అమ్మవారు. అందుకు తేజోవతి. సృష్టిలో సమస్త జ్యోతిర్మండలాలకి వెలిగిస్తున్నదే తల్లి. ప్రకాశాలకు ప్రకాశము, జ్యోతిషామపి యజ్యోతి అని ఇదే విషయాన్ని ఉపనిషత్తు చెప్తోంది. అయితే తేజోవతి నామం మొత్తం లలితా సహస్రనామాలంతటికీ పరచుకుని ఎలా కనబడుతుంది అంటే లలితా సహస్రనామాల్లో మొత్తం 365 కిరణాలు ఉన్నాయట. ఈ 365 కిరణాల నుంచి వస్తున్న తేజస్సు అంతా అమ్మవారి యొక్క స్వరూపం. 365 అంటే 365 శ్లోకపాదాలు. ఇందులో 182.5 శ్లోకాలు కదా, అంటే 365. ఈ 365 సామాన్యం కాదు, ఒక సంవత్సర కాలానికి సంబంధించిన అమ్మవారి యొక్క కిరణాలు. ఇవి శ్రీవిద్యలో చాలా విశేషంగా చెప్పారు. 365 కిరణాల విషయం అహోరాత్రములుగా ప్రకాశిస్తున్న అమ్మవారి యొక్క తేజస్సు అన్నారు. ఇక్కడ అహోరాత్రము అంటే పగలు, రాత్రి, ఈ రెండింటికి ప్రకాశం ఉన్నది. ఈ అహోరాత్రాత్మకమైనటువంటిది ఒక దినం కనుక ఒక రోజుకి సంబంధించిన తేజస్సు మొత్తం చూసుకుంటే సంవత్సర కాలంలో 365 అవుతున్నాయి. ఈ 365 రకాల కిరణాలు అమ్మవారి నుంచి ప్రసరిస్తుంటాయి. ఇదే క్షితవు షట్పంచాస శ్లోకంలో మనకి సౌందర్యలహరిలో వివరంగా చెప్పుకున్నాం. దానికి ఋతువులకి సంవత్సరానికి ఎలాగ సంబంధం ఉన్నదో. అంతేకాదు ఇక్కడ కేవలం శ్రీవిద్యలో లోతులకు దిగితే గానీ అర్థం కానుకున్న విషయాలున్నాయి. నాద ప్రకృతితో వచ్చే 15 కిరణములు, అష్టమూర్త్యాత్మ కకార కిరణములు 8, అలా మొత్తం శ్రీచక్రానికి అనుసంధానం చేస్తూ మొత్తం కిరణములు చెప్తారు. ఇవి మయూఖములు అంటే మన అనిమాధివిరావృత మయూకైహి దగ్గర కూడా ప్రభారూప దగ్గర విశేషంగా చెప్పుకున్నాం. అక్కడ ఒక రకంగా చెప్పారు. ఇక్కడ సమస్త జగత్తును నడుపుతున్న అమ్మవారి యొక్క కిరణముల సంఖ్య, వాటి పేర్లు అన్నీ ఉన్నాయి. అవి మొత్తం 365 కిరణములు. అవి తేజస్సులు. ఆ తేజస్సులతో ప్రకాశించే తల్లి తేజోవతి. ఇలా మొత్తం ఈ 10 నామాలు ఒక గుంపుగా తీసుకుని నిత్యం అనుసంధానం చేసుకోగలిగితే ఈ తుష్టి, పుష్టి, ధృతి, శాంతి, కాంతి, విఘ్ననాశిని, నందిని ఇత్యాది శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లభించి సాధన సాఫల్యం చేసేటువంటి తేజోవతి శక్తి లభిస్తున్నది. అటు తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. త్రినయన, లోలాక్షి, కమరూపిణి, 3 నామాలు ఇవి. త్రినయన ఇది స్పష్టంగా చెప్పబడుతూనే ఉన్నది, 3 కన్నుల తల్లి అని. అసలు నయనం చెప్పారంటే జ్ఞానమనే అర్థం. ఎక్కడ నేత్రశక్తిని వర్ణించినా అందుకే జ్ఞానాత్మనే నేత్రత్రయాయ ఔషట్టని చేస్తారు సాధకులకు తెలుసు. జ్ఞానాత్మనే నేత్రత్రయాయ, అందుకు జ్ఞానం నేత్రత్రయం చెప్పడం విశేషం. మామూలుగా మంత్రన్యాసం చేసుకునే వాళ్ళు కూడా నేత్రత్రయాయ అని అంటారు. ఏం మంత్రం చేస్తున్న వాడికి 3 కళ్ళు ఉన్నాయా, నువ్వు 2 కళ్ళు కదా, అంటే 3 కళ్ళు ఉన్నాయట. ఇక్కడ మూడు కన్నులు అంటే సూర్యచంద్ర అగ్ని విషయములు. సూర్యచంద్ర అగ్నులు అంటే మనకుండేటువంటి రెండు కళ్ళు పైన ఒక కన్ను ఊహించుకోవడం కాదు. ఇక్కడ దేనివల్ల మనం చూడగలుగుతున్నామో అది కన్ను. అందుకు దేనివల్ల ప్రతి వస్తువుని గ్రహించగలుగుతున్నాం, ఆ చైతన్యాన్ని తీసుకుంటే మూడు రకాలుగా మనం ఉంటుంది. అది మనస్సు, మాట, క్రియ, మూడు తేజస్సులట. మనస్సుకు చంద్రమా మనసో జాత అన్నట్టు అక్కడ చంద్రుడు కనబడుతున్నాడు. అలాగే వాక్కుకి అగ్నిర్మే వాచిస్థిత అని వాక్కు యందున్న తేజస్సు ఎవరు? అగ్ని. అలాగే కన్ను యందు ఉన్నటువంటి తేజస్సు సూర్యభగవానుడు. ఇది శరీరానికి కన్ను, మాటకి అగ్ని మనకు కనబడుతున్నది, మనస్సుకు చంద్రుడు. ఇలా చూస్తుంటే మనకి మూడు ఉన్నాయి కదా. ఈ మూడు రకాల తేజస్సులో మంత్రాన్ని న్యాసం చేసుకోవడమే నేత్రత్రయాయ ఓషట్. అంతేగాని ఇక్కడ రెండు మధ్యలో ఒకటని కాదు ఇక్కడ అర్థం. అందుకు అమ్మవారు ఈ సూర్యచంద్రాగ్ని నేత్రములుగా సృష్టిలో అందరి త్రికరణాలని నడుపుతోంది. ఈ త్రికరణాల నుంచి వచ్చే వెలుగేత్రి నాయనా అది తెలుసుకోవాల్సింది. మన యొక్క మనో వాక్ కర్మలయందు అనగా మనసు, మాట, శరీరములందు ఉన్నటువంటి తేజస్సే త్రినయన తేజస్సు. ఆ త్రినయన తేజస్సు హేతువైనది ఆ తల్లి. అందుకే అమ్మవారి నేత్రములు మూడు, అవి సూర్యచంద్రగ్ని నేత్రములు. అసలు అమ్మవారిని మూడు కన్నుల ముఖంగా ధ్యానించిన ఒక పద్ధతి, అది మనకి సప్తశతలో ఒక మాట కూడా చూపిస్తారు. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే అని. అమ్మ నీ మూడు కన్నుల సౌమ్య వదనంతో మమ్మల్ని కాపాడు అని. అందుకే త్రినయనలోనే మొత్తం అంతా ఉందట. ఆ మూడు కళ్ళ శక్తి శ్రీచక్రంలో కూడా మూడు మండలములుగా మనకు చెప్పబడుతున్నది. అదే మన యొక్క శరీరమునందు కూడా అగ్ని, సూర్య, చంద్రమండలములుగా చెప్పబడుతున్నది. ఈ మూడు కళ్ళతో మూడు లోకాలని, మూడు కాలాలని పరిశీలించేటువంటి తల్లి. ఆ కన్నులకున్న మరో లక్షణం తర్వాత నామం లోలాక్షి అది. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క సూర్య, చంద్ర, అగ్ని తత్వముల్ని పైన చెప్పిన తేజోవతి నామంతో అనుసంధానం చేసుకుని చూస్తే, తేజోవతి అంటే మొత్తం 365 కిరణములు ఒక్కొక్క రోజులో ప్రసరించే అహోరాత్ర రూపమైన అమ్మవారి యొక్క తేజస్సు. కాలమంతా అమ్మరూపమే కదా. ఈ అహోరాత్ర తేజస్సును మనం పరిశీలిస్తే అది కూడా త్రినయన, త్రిసంధ్యల యందు మనం గమనించుకుంటే. దీనికి ఆధారంగా త్రినయనా భావాన్ని శంకర భగవత్పాల్ వారు ఎలా చేశారో చూద్దాం. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదలిత హేమాంబుజరుచిం సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం అని సందర్లహరిలో అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించారు. అందుకు తేజోవతి పక్కన త్రినయనం వచ్చినప్పుడు ఈ ఉద్దేశం మనం తెలుసుకోవాలి. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయ. అమ్మ నీ యొక్క ఒక నేత్రము సూర్యనేత్రమే పగటిని సృష్టిస్తున్నది, మరొక నేత్రము చంద్రనేత్రమై రజనీనాయకతయా అది రాత్రికి అధిపతి అయినటువంటి చంద్రనేత్రం కావడం చేత ఆ నేత్రంతో రాత్రిని సృజిస్తున్నాం. ఆ మధ్యలో అరవరిసిన బంగారు కమలంలా ఉన్నటువంటి మూడవ కన్నున్నదే అది సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరి. పగటికి రాత్రికి నడుము ఉన్న సంధ్యను తెలియజేస్తున్నది నీ యొక్క పాలనేత్రము. ఇది కూడా ఊరికిన వర్ణన కాదు, సరిగ్గా సంధ్యాస్థానం ఏది కనుబొమ్మల నడిమి ప్రాంతం కదా, అక్కడ అమ్మ యొక్క పాలనేత్రం ఆ సంధ్యాస్థితిని తెలియజేస్తుందని ఒక అద్భుతమైన భావాన్ని చూపించారు. అందుకే త్రి నయన అంటే పగలు, రాత్రి, సంధ్య అనబడేటువంటి తేజస్సుల్ని చెప్తున్నది. అందుకే త్రినయన లోలాక్షి. సాధారణంగా కొన్ని పుస్తకాల్లో భాష్యకారులే లోలాక్షి కామరూపిణి ఒక నామం చేశారు, వాళ్ళ అవస్థలు వాళ్ళు పడ్డారు. కానీ పూర్వగ్రంథాల్లో లోలాక్షి ఒక నామము, కామరూపిణి ఇంకొక నామం. లోలాక్షి కామరూపిణి ఒక నామంగా స్వీకరించడానికి లేదు ఇక్కడ. అందుకు లోలాక్షి ఒక నామం ఇది, లోలాక్షై నమః. లోలాక్షి ఇది ఒక అద్భుతమైన మాట. ఇది లోల అనే మాటకి లోకంలో రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి ఆసక్తి, ఇంకొకటి చలనము. లోలనము అంటే అటు ఇటు కదులుతూ ఉన్నదాన్ని లోల అంటారు. అదేవిధంగా లోలత అంటే ఆసక్తి అన్న అర్థంలో కూడా వాడుతూ ఉంటాం. అమ్మవారి కనులు లోల అక్షులు అంటే కదులుతున్న నేత్రములుట. అవి కదలకపోతే రోజులు కదలు. ఆ సూర్యచంద్రాత్మకమైనటువంటి గమనముతో లోకం నడుస్తోంది గనక ఆ గమనశీలమైనటువంటి సూర్యచంద్ర తేజస్సులే అక్షులుగా కలదు గనక త్రినయన వెంటనే లోలాక్షి చెప్పాడు. రెండు నేత్రాలకు సంబంధించినవే కానీ లోలాక్షి అని చెప్పినప్పుడు గమనశీలమైనటువంటి తేజోమయ నేత్రములు కలది. ఇది విశ్వవిగ్రహ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం. ఇక అమ్మవారి యొక్క అపారమైన కారుణ్యభావాన్ని మనం పరిశీలిస్తే లోల అక్షి, లోలత కలిగిన అక్షి. లోలత అంటే ఆసక్తి. అమ్మవారి నేత్రముల్లో రెండు రకాలైనటువంటి ఆసక్తి కనబడుతుందట. ఆసక్తి అంటే ప్రేమకు చిహ్నం అది. ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళు అలా చూస్తూ ఉంటాం మనం, పైగా ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళు చూడాలనిపిస్తుంది కూడా. అమ్మవారు ఎప్పుడు కూడా శివుణ్ణే చూస్తూ ఉంటుందిట. అందుకే ఆవిడికి పరమేశ్వరునిపై లోలత కలిగిన నేత్రములు, లోలాక్షి అంటే నిరంతరం కామేశ్వరుణ్ణి చూస్తూ ఉంటుంది ఆ తల్లి. నిజభర్త ముఖాంబోజ చింతనాయే నమో నమః కదా, అందుకే స్వామిని అలా చూస్తూ ఉండడు ఆవిడకి ఆనందం. అందుకే పరమేశ్వరుని చూడడంపై లోలత కలిగిన నేత్రములు కలది, ఇది ఒక అర్థం. ఈ ఆసక్తి పరమాత్మ పట్ల ప్రేమ రూపంతో ఉంది, అలాగే భక్తుల పట్ల అమ్మ వాత్సల్య రూపమైనటువంటి లోలతతో చూస్తూ ఉంటుందట. అందుకే ఎప్పుడూ భక్తులను చూస్తూ ఉంటుంది, ఒక్కసారి అమ్మ ముందు నిలబడండి కంటికి రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ భక్తులపై అటువంటి ఆ లాలిత్యం, ఆ వాత్సల్య భావం అమ్మవారికి ఉన్నది, ఆ వాత్సల్య భావంతో చూస్తుంది. అందుకే వాత్సల్య రూపమైన ప్రేమాసక్తి ఆ నేత్రంలో కనబడుతుంది. కనుక భక్తుల పట్ల లోలాక్షి వాత్సల్య భావం, పరమాత్మ పట్ల లోలాక్షి ప్రేమభావం. ఈ విధంగా రెండు రకాల భావాలు అమ్మ నేత్రాల్లో చూస్తూ, రెండు రకాల భావాలు, మూడు రకాల భావాలు వచ్చాయి. మొదటి లోలాక్షి అంటే గమనశీలమైన కాంతి లక్షణము నేత్రములు అని, రెండవది పరమేశ్వరునిపై ప్రీతి కలిగిన దృష్టి కలది అని, భక్తులపై వాత్సల్య రూపమైన ప్రీతి కలిగిన దృష్టి లోలాక్షి కామరూపిణి. తర్వాత మాట మనం కామకళారూపా దగ్గర చెప్పిన మాట యొక్క మరొక స్వరూపమే ఇక్కడ చూపించారు. అక్కడ కామ రూప శబ్దములు రెండు ఇందులో ఉన్నాయి, కానీ కామరూపిణి అనే మాటకు విశేషం ఏంటంటే కామ అంటే కమనీయత్వాత్ కామః, ఇది ప్రధమమైన అర్థం. అందరూ కోరుకునేది కామం, అందరూ కోరుకునేది. అందరూ కోరుకునేది ఏంటో మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందరూ కోరుకునేది ఏంటి? ఆనందం. కానీ కామరూపిణి అంటే ఆనంద రూపిణి, సాక్షాత్తు ఆనందస్వరూపిణి, అమ్మవారి సచ్చిదానంద ఘన రూపిణి కనుక కామరూపిణి. ఇంకోటి కామరూపిణి అంటే ఇచ్ఛతో రూపములు స్వీకరించినది, కామమనగా ఇచ్ఛ. తన ఇచ్ఛతో తాను రూపాలు స్వీకరిస్తే దాన్ని కామరూపము అని అంటారు. లోకంలో కూడా కామరూపం అనే మాట మనం కథల్లో వింటూ ఉంటాం. వారు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని స్వీకరిస్తే కామరూపధారులు అని అంటారు. అలాగే అమ్మవారు కామరూపిణి, ఎందుకంటే ఆ తల్లి తన ఇచ్ఛతో రూపాలు స్వీకరిస్తుంది. స్వేచ్ఛయోపాత్త విగ్రహ అని శాస్త్రంలో వర్ణించారు. స్వేచ్ఛయా ఉపాత్త విగ్రహ అంటే తన ఇచ్ఛతో తాను విగ్రహ నిర్మాణం తీసుకుంటుంది. మనకు ఆ అవకాశం ఉందా? మన విగ్రహాలన్నీ కర్మల కొద్దీ వచ్చి పడుతూ ఉంటాయి. మన విగ్రహాలు అవి ఎలా ఉన్నాయో వాడితో బతకాల్సిందే. అమ్మవారు, అమ్మ స్వీకరించే విగ్రహము స్వ ఇచ్ఛయా, తన యొక్క ఇచ్ఛతో స్వీకరించేటువంటి సచ్చిదానందమయ విగ్రహం అది. అందుకు పూర్తి ఆ వశీకృతమైనటువంటి ఇచ్ఛతో అమ్మ ప్రకాశిస్తోంది కనుక కామరూపిణి అనే మాటకి స్వేచ్ఛగా తన యొక్క ఆకారమును స్వీకరించినది. ఎందుకు ఆకారం స్వీకరిస్తోంది? భక్తహేతోర్ ధృతాకృతి అన్నారు. భక్తులను అనుగ్రహించడం కోసం స్వేచ్ఛగా రూపస్వీకారం చేస్తుంది. అందుకు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రం చెప్తున్నది. ఉపాసకులను అనుగ్రహించడం కోసం ఏ రూపము లేని పరబ్రహ్మ రూపస్వీకారం చేశాడు. అలాగే ఋషులకి కనిపించి అనుగ్రహించిన రూపములే మనకు ఉపాసకులకు వాళ్ళు బోధించారు, రూపాలు ధ్యానించండి అని. ఇలాగా ఉపాసకుల యొక్క కోరికలు తీర్చడానికై తన యొక్క ఇచ్ఛతో రూపము ధరించింది కనుక కామరూపిణి ఇది. అంతేకాదు కామం అనగా పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి, ఇది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఆయన ఇచ్ఛాశక్తే రూపం ధరించి అమ్మవారయ్యారు. అందుకే లలిత ఉపాసన అంటే శివ సంకల్పాన్ని ఉపాసించడమే, సంకల్పశక్తి ఉపాసనయే లలిత. ఇది గట్టిగా పట్టు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇది. ఒక్కొక్క ఉపాసన ఒక్కొక్క శక్తి. అమ్మవారు పరమాత్మ యొక్క సంకల్పశక్తి స్వరూపిణి గనక, సంకల్పశక్తి స్వరూపిణి గనకనే కామరూపిణి అనే మాట ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. కామరూపిణి అనగా మంత్రపరంగా చూస్తే ఈం బీజ స్వరూపిణి, అది అత్యంత ప్రధానమైన బీజం గనక అమ్మవారి దానిలో గుప్త ప్రణవం గనక మళ్ళీ దాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తున్నారు. కామరూపిణి అయిన తల్లికి యోగీశ్వరునికి పేరుందిట. ఈ కామరూపిణీదేవి యొక్క క్షేత్రం ఏదయ్యా అంటే కామాక్ష, అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఆ కామాక్షాదేవిని కామేశ్వరించ కామాక్ష్యాం కామరూప నివాసిని తప్తకాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం అని దేవీ పురాణంలో కామాక్షలో ఉన్నటువంటి దశ విధ విద్యా స్వరూపిణి అయినటువంటి జగదంబ యొక్క పూర్ణ రూపానికి సంబంధించిన మంత్రాన్ని శివుడు ఉపదేశిస్తాడు నారదునితో. ఈ మంత్రం ప్రతివారు హాయిగా పఠించుకోవచ్చుట. కామేశ్వరీంచ కామాక్షాం కామరూప నివాసిని తప్తకాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం, ఇది ఆ మంత్రం. ఇందులో కామేశ్వరి, కామాక్ష, కామరూపిణి అనే మూడు శబ్దములు మనకు చూపిస్తున్నాడు. అటువంటి ఆ తల్లిని ఇక్కడ స్మరించుకుని మాలిని హంసిని మాత మలయా అచలవాసిని, ఇది చాలా విశిష్టమైన నామములు. ఇవి కూడా ఏ నామానికి ఆరంభమే అలా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఎందుకంటే మధ్యలో అనడం అంటే అటెన్షన్ అని చెప్పడం కోసం. అలా మాలిని, ఈ మాట చాలా విశేషం. మాలిని అంటే మాల ధరించినది, ఇది మామూలు అర్థం. మాలిని చక్కటి మాలలెన్నో ధరించింది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, ఆ సువర్ణ రజతాది దివ్య ధాతువులతో ఉన్నవి, అలాగే దివ్య రత్నమాలికలు, ఇంకా కుసుమాలికలు లెక్కలేవు. అమ్మవారు అనేక రకాల కల్పవృక్ష కుసుమాలలు ఇవన్నీ ధరించున్నారు. కనుకనే సుమమాలలు, తర్వాత రత్నమాలలు, సువర్ణ రజతాది ధాతుమాలికలు ధరించిన తల్లి గనక మాలిని. ఇది ఇంకో ప్రధానమైన అర్థం చెప్తున్నాను. మాలిని హంసినికి ఇప్పుడు మంత్రపరమైన అర్థం చేసుకోవాలి. అన్ని మంత్రములు ఇవన్నీ కూడా మాలిని మంత్రము, ఒక మంత్రం ఉన్నది, శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం. ఇది పూజ చేసేవాళ్ళకి తెలుస్తుంటుంది. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధోగం వటుకత్రయం పదయుగం ద్యుతీక్రమం మండలం వీరాన్ జ్యేష్ట చతుష్క షష్టి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం. అంతే కదా, అక్కడ శ్రీమన్మాలిని అనేది ఆ గురుమండల పరంపర స్తోత్రం చేస్తూ శ్రీమన్మాలిని అని అంటాం. ఏమిటా మాలిని? ఆ మాలిని, ఈ మాలిని. అది ఇక్కడ ఆ మాలిని అర్థమైతే వెంటనే హంసిని అర్థమవుతుంది, అప్పుడు వెంటనే మాత అర్థమవుతుంది, అప్పుడు మలయాచలవాసిన అర్థమవుతుంది. అంత లింక్ ఉందండి ఇక్కడ. అప్పుడు మనకు విశుద్ధి చక్రంలియా రక్తవర్ణ ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకదానికి ఒకదానికి అనుబంధాలు చూడండి. ఇప్పుడు మాలిని అంటే మాలిని మంత్రం, ఒక మంత్రం ఉంది, అది గురుమండలము మొదలైనవి చేసి గణపతి మంత్రం చేసుకుని ఆ తర్వాత మాలిని మంత్రం చేస్తే శ్రీ విద్యారాధనకు మంత్ర యోగ్యుడవుతాడట. మాలిని మంత్రం అంటే విశేషంగా తెలుసుకోవాల్సింది అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షర మాలే మాలిని మంత్రం. ఇది తెలుసుకోవాల్సింది అక్షరమాల. అయితే దీనికి కొన్ని బీజాక్షరాలు ముందు, మళ్ళీ చిట్ట చివరికి బీజాక్షరాలు పెట్టడం. ఈ అక్షర శక్తులు ఉన్నాయే, ఇవి సామాన్యం కావు. ఈ అక్షర శక్తులకు ఆ క్రమం అవి ఎవరు నిర్దేశించారు? ఆ తర్వాత ఆ, అలాగే అమ్మహా వరకు వచ్చి మళ్ళీ కాకగాఘ, ఆ పద్ధతి ఎవరు నిర్ణయించారు? ఋషులు వేదమునందు నిర్ణయించారు. ఆ పద్ధతే భారతదేశంలో ఏ భాష వాడైనా అక్షాభ్యాసంలో చదువుకోవాల్సిందే. ప్రపంచంలో ఇంకెక్కడ ఈ పద్ధతి లేదు. ఎందుకు ఆ పద్ధతి పెట్టారు? ఆ పద్ధతి అర్థం కావాలంటే పరమేశ్వరుడు డమరకం భోగించినప్పుడు వచ్చిన క్రమం అది. అయి ఉన్నరులు కే ఓంగ్ అయోచ హైవరట్లన్ యమగణనం జభై గడదష్ జబగడదష్ కపచర తచర తౌ కపై శేషసర హల్లని 14 శబ్దాలు వచ్చేట పరమేశ్వరుడు డమరకం భోగిస్తే. ఈ 14 శబ్దాలు అనగానే అయి ఉన్ అంటే ఆ ఈ ఊ, ఆ ఈ ఊ అనగానే ఆ ఈ ఊ, అలా మీకు మొత్తం ఈ 14 సూత్రముల్లోంచి పంచాశద్వర్ణములు వచ్చాయి, 50 అక్షరాలు వెలుకు వచ్చాయి. ఈ 50 అక్షరాల క్రమం మంత్రశాస్త్రం. అందుకే చిన్నప్పుడు అక్షరాభ్యాసం అనే పేరుతో పిల్లలకి ఆ మంత్రాలను అభ్యసింపజేస్తారు. అది మంత్రాభ్యాసం, అక్షరాభ్యాసం కాదు. ఆ మంత్రశక్తులు అనుగ్రహిస్తేనే, అక్షరములు అనుగ్రహిస్తేనే వాడికి తర్వాత అక్షరాత్మక విద్యలన్నీ అనుగ్రహిస్తాయనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు అక్షరాభ్యాసం అని పెట్టారు. ఇప్పుడు జరుగుతుందో జరగట్లేదో తెలియట్లేదు. ఎందుకు? విద్యలు ఉంటేగా అక్షరాలకి. ఇప్పుడు వస్తున్నవన్నీ అవి డబ్బు సంపాదించుకునే మెలకువలు, అంతేకాని విద్యలని పేరు వాడికి సరిపోదు. అసలు అసలు విద్యలకు మాత్రం అక్షరాలు, మీకు లౌకిక విద్యలు కానీ పారమార్థిక విద్యలు కానీ ప్రధాన అక్షరశక్తి అంటే నాదశక్తి. అందుకే అక్షరములు అమ్మరూపాలని మొదటి చూపించడం మన పెద్దవాళ్ళు చేసిన గొప్ప అలవాటు. వాటిని క్రమబద్ధంగా పెట్టుకుని గురూపదేశంతో మాతృకావర్ణములు గ్రహించి ఉపదేశిస్తే అది చాలా విశేషమైన అంశం. అసలు అక్షరాలని ప్రతిరోజు అనడం మంత్రంగా భావన చేస్తూ చేస్తే అది పెద్ద సాధన. ఆదిక్షన్ మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం పరావిద్యాం స్వాధిష్ట చపదండాం నేదిష్టామేవ కాంచి నిలయామి అంటారు మూక కవి. ఎంత అద్భుతంగా చూడండి, ఆయన పులకించిపోతూ అంటున్నాడు నా గురువుకి నాపై ఎంత దయున్నదంటే నాకు ఎంతో కారుణ్యంతో అకారాది క్షకారాంతకమైనటువంటి విద్యను అనుగ్రహించాడని పులకించిపోయి అంటున్నాడండి ఆయన భావన. ఆదిక్షన్ మమ గురురాట్, మా గురురాజు ఆదిక్షన్ నాకు ఆదేశించాడు, ఉపదేశించాడు. ఏంటి? ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్య, అకారం నుంచి క్షకారం వరకున్న అక్షర విద్య పరావిద్య. ఆ పరావిద్య స్వరూపం ఏదంటే స్వాధిష్ట చాపదండాం తీపి విల్లు పట్టుకున్న తల్లి ఆవిడ అన్నాడు. తీపి విల్లు అంటే చెరకు విల్లు పట్టుకున్న తల్లి ఆవిడే అకారాది క్షకారాంతక మాతృకా స్వరూపిణి. ఆ తల్లి నేదిష్టామేవ కాంచి నిలయామి, ఆ కాంచీలో నా కళ్ళెదురుగా కనిపిస్తోంది తల్లి అని ఆనంద పరవశంతో మూకగా అంటాడు అక్కడ. అది గ్రహించితే అక్షర మాల అది అమ్మ యొక్క స్వరూపం. దీనికి మాలిని మంత్రము అని పేరు అని చెప్తున్నారు. దీనికి రాజశ్యామలకు సంబంధించిన బీజాక్షములు అటు ఇటు సంపుడితం చేసి మధ్యలో అక్షరములకు నాదమును మేళవించి మాలిని మంత్రం తయారు చేస్తారు. అదొక పద్ధతి, అది గురూపదేశం మాత్రం, గురుముఖత మాత్రమే తెలుసుకోవలసిన ఒకనొక విద్య. మొత్తానికి అకారాది క్షకారంతో మాలిని మంత్రం అందరూ అనుకుని దాన్ని నిరంతరం చెప్పుకుంటుంటే ధన్యులవుతారు. శివతత్వం చెప్తున్నప్పుడు ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ఈ మాట. ఏమీ చేతకపోయినా అకారం నుంచి క్షకారం వరకు రోజు ఒకసారి అనుకుని శ్రీమాత్రే నమః అనుకుని బయలుదేరిపోతే చాలు. ఇది ఒక పెద్ద ఉపాసన, పిల్లలకి అలవాటు చేయొచ్చు, మీరు చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అని అకారం నుంచి క్షకారం వరకు అక్షరాలని మళ్ళీ శ్రీమాత్రే నమః అనుకుంటే అది పెద్ద ఉపాసన. అంతేకాదు అక్షరమాల అకారాన్ని తీసుకుని మంత్రాన్ని అకారం తర్వాత పెట్టి మళ్ళీ అకారమని మళ్ళీ ఇకారం తర్వాత మంత్రం పెట్టాలి, పెద్ద విద్యలండి. ఇంకా ఇంకా తర్వాత తెలిస్తే అమ్మ అంటేనే వాగ్దేవి, పరావాగ్దేవి. ఆ వాగ్దేవత ఉపాసన శ్రీవిద్య ఉపాసన. అందుకే పరాపశ్యంతి మధ్యమాల దగ్గర ఈ విషయమే తెలుసుకున్నాం. అందుకు మాలిని అంటే అక్షరమాల స్వరూపిణి, ఇది తెలుసుకోవాల్సింది. మాతరం పద్మమాలినీం వస్తుంది, అలాగే హేమ మాలినీం, రెండు శబ్దములు మనకి శ్రీసూక్తంలో మాలిని శబ్దంలో కనబడుతున్నాయి. అయితే మాతరం పద్మమాలినీం చెప్పినప్పుడు శ్రీ సూక్తంలో ఈ మంత్రం ఒకనొక సందర్భంలో వాడాం, గుర్తున్నదా? శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం. ఆ కులే అన్నప్పుడు షట్చక్రములయందు పద్మమాలినీం అని అక్కడ కూడా చెప్పేటప్పుడు పద్మమాలిని అంటే పద్మముల వరుస. ఏమిటా పద్మములు అంటే సహస్రార పద్మం నుంచి మూలాధారం వరకు అన్ని పద్మములే. ఈ పద్మములు ఒక వరుసగా ఉంటాయి గనక అది పద్మమాలిని. ఇందులోంచి వెళుతున్న కుండలిని శక్తి కులి, అది కుల. అందుకే నా కులమునందు ఆ స్త్రీ భాషించుగా కాంటి షట్చక్రములయందు ఆ కుండలిని శక్తి ప్రకాశిస్తూ ఈ షట్చక్ర రూపమైన పద్మములు విచ్చుకునుగాక అని అర్థంతో పద్మమాలిని అని భావాన్ని చూపించారు. దానికి ఈ మాలినికి సంబంధం ఉన్నది. ఎలాగో చూడాలి, 50 అక్షాలు మాల అనుకున్నాం, అది మాలిని. అందుకే అక్షమాల అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. జపమాలకి అక్షమాల అని పేరు. అంటే అకారాది క్షకారాంత అక్షరములే అక్షమాల. అందుకే అక్షమాల వాడేటప్పుడు కూడా మనకు మంత్రం ఉన్నది. జపమాల పుచ్చుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పుచ్చుకోవాలి. జపమాల సామాన్యం కాదు, అందులో సహజంగా శక్తి ఉంటుంది. కొందరు అంటూ ఉంటారు జపాలు పట్టుకోవాలంటే పట్టుకోవాలి, దాని శక్తి దానిదే. అయితే ఊపిరితో మంత్రం చేస్తుంటే అదొక జపమాల అన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఒక ఆవృతి. అంటే మనకు అజపా మంత్రస్వరూపం ఈ మాలిని హంసిని అనే దానిలో ఆవిష్కరణ అవుతుంది. హంస మంత్రం అంటే అజపా గాయత్రి కదా, అజపా గాయత్రి స్వరూప ఆవిష్కారం జరుగుతుంది ఇక్కడ మాలిని హంసిని అనే మాటలు. అజపా గాయత్రి అంటే శ్వాసకు సంబంధించినటువంటి మంత్రరాజు, హంస మంత్రము అని అంటాం కదా దాన్ని. అందుకే తర్వాత వస్తుంది హంసిని, ఇది గుర్తుపెట్టుకుంటే సరే. ఆ హంస మంత్రం, అజపా అంటే శ్వాస కదా, ఈ శ్వాస సంచరిస్తున్నటువంటి తీరు మొత్తం షట్చక్రాల్లోంచి ప్రసరిస్తూ ఉంటుంది. షట్చక్రాల్లో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఒక్కొక్క చక్రానికి కొన్ని అక్షరములు చొప్పున విభజన జరుగుతుంది. అంతే కదా మూలాధారంలో వాస శాస అనే నాలుగు అక్షరాలు. ఇప్పుడు ఇవి తెలుసుకుంటే తర్వాత వాటికి కూడా చాలా ముఖ్యం ఇది. అలా అక్కడ నాలుగు అక్షరాలు అయితే ఆ తర్వాత స్వాధిష్టానం దగ్గర 6 అక్షరాలు అయ్యి, తర్వాత మణిపూరం దగ్గర 10 అక్షరాలు అయ్యి, అనాహతం దగ్గర 12 అక్షరాలు అయ్యి, తర్వాత కంఠం దగ్గర విశుద్ధం దగ్గర 16 అక్షరాలుగా ఉంటూ 2 అక్షరాలు భూమధ్యంకి వచ్చి మొత్తం 50 అక్షరాలు విభజన అయిపోయి 50 అక్షరాలు కలుపుకుని సహస్రారం దగ్గర చేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు కులము అంటే ఏం చెప్పుకున్నాం, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులం. ఆ కులం లోపల ఎన్ని అక్షరాలు తిరిగాయి, 50 అక్షరాలు. 50 అక్షరాలు కలిపి మాల అన్నాం కదా, కనుక మాలిని ఎక్కడున్నది, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు తిరుగాడేటటువంటి ఆ శ్వాస గమనమే మాలిని. అందుకే ఇది పెద్ద అక్షమాల. అందుకే ఊపిరితో మంత్రం చేస్తే అదొక అక్షమాల గుర్తుపెట్టుకోవాల్సింది. అందులో అక్షరములు ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. అయితే సాధారణంగా ఊపిరికి సంబంధించిన మంత్రాన్ని హంస మంత్రము అంటాము. కనుక మాలినీని అక్షరశక్తులుగా భావించి అక్షరములు మన యందు ఉన్నటువంటి షట్చక్రముల యందు ఉన్నటువంటి శక్తులే అని గ్రహించాక అది శ్వాసమంత్రమైన హంస మంత్రంగా పరిణమించిందే లేదా, అప్పుడు మాలిని హంసిని తర్వాత మాటలో ప్రవేశిస్తున్నా. కనుక మాలిని అనగా భవ్యమైనటువంటి అక్షరస్వరూపము. అదేవిధంగా మన యందు మూలాధారాది 6 చక్రముల్లో సంచరించేటువంటి ప్రాణశక్తి రూపము. ఈ ప్రాణశక్తినే హంస అని అంటారు. హంస ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనది. ఉచ్ఛ్వాస హకారం, నిశ్వాస సకారం. హకారం శివరూపం, సకారం శక్తి రూపం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకపోతే బతుకు లేదు. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిపి ఒక ప్రాణం ఎలా అయిందో శివశక్తులు కలిపి ఒకే పరతత్వంగా మనకు కనబడుతున్నది. అందుకే ఆ హంసతత్వ ఉపాసన అంతా కూడాను ఏ మంత్రశాస్త్రం చేసిన ఇదేనండి. అందుకే ప్రాణాయామం చేయండి అని అంటూ ఉంటారు. అంటే మనం చేయబోయేటువంటి మంత్ర విద్యని శ్వాసతో మేళనం చేసుకుంటే క్రమంగా చైతన్యతత్వంలోకి ప్రవేశించడానికి పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఇది. అంతేకాదు ఇన్ని అక్షరాలు పలుకుతున్నామంటే లోపల ప్రాణశక్తి వల్లేగా. అందుకే ప్రాణశక్తికి శబ్దశక్తికి అనుబంధం ఉన్నది. అందుకే తరించడానికి పెద్దవాళ్ళు మంత్రమే ముందిస్తారు. ఎంత మేధావినైనా ముందు మంత్రంతో లేకపోతే మంచి ఆలోచనలు చేసి ఫిలాసఫీలోకి వెళ్ళిపోయే వాళ్ళకి నిజమైన గురువు అయితే ముందు మంత్రం ఇవ్వాలండి. లేకపోతే అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి భ్రాంతులు వచ్చి ఉన్న మానసిక స్థితి కూడా పతనమైపోతుంది. అందుకే గురువుల వద్దకు వెళితే ముందు మంత్రం ఇస్తారు, లేకపోతే కట్టలేని నది ఎలాగైతే ఒడ్లు తెంచుకు ప్రవహిస్తుందో అలాగా మెదడులో జ్ఞానం మెదడునే దెబ్బతీసే ప్రమాదం ఉంటుందట. ఆ కారణం చేత ముందు మంత్రాన్ని గురువిచ్చి కుదుటి పరుస్తాడు, అప్పుడు ఒక స్ట్రీమ్ లైన్, అదొక చక్కటి పద్ధతిని స్వీకరిస్తుంది. అందుకంటే మంత్రానికి ప్రాణశక్తికి సంబంధం ఉన్నది, ప్రాణశక్తికి ఆత్మశక్తికి అతి దగ్గరతనం ఉన్నది. అందుకే ఆత్మ యొక్క చైతన్యం తీసుకోవాలంటే ప్రాణశక్తితో మేళనం జరగాలి, ప్రాణశక్తిని గ్రహించాలంటే మంత్రశక్తి కావాలి. అందుకే మంత్రం అత్యంత ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అందుకే మాలిని అన్నప్పుడు అక్షరరూపమైన మంత్రాన్ని చెప్తూ ఆ మంత్రాన్ని అనుసంధానం చేయవలసిన శ్వాస విద్యని హంసిని అనే మాటతో వెంటనే చూస్తున్న అక్కడ హంసిని. ఈ హంస శబ్దానికి అనేక రకాలైన అర్థాలు చూడాలి. మొట్టమొదటి ప్రధానార్థం అజపామంత్ర రూపిణి. అజపామంత్రం మనలో తిరుగుతున్న శ్వాస జీవుడు ఎప్పుడు తిప్పుకుంటున్న అక్షమాల, గుర్తుపెట్టుకోండి, వాడు తిప్పుకుంటున్నాడు నిరంతరం. ఆ జపమాలు ఆగిపోతే వీడు బతుకు జపం ఆగిపోతుంది. ఇక్కడ ఆ జపమాలు నిరంతరం తిరుగుతుందిట. అందుకే జపాన్ని ఆ మాలతో కలిపి చేసామనుకోండి అది గొప్ప ఉపాసన అవుతుంది, అసలైన మాల ఇది. ఇప్పుడు హంసిని అనగా అది గమాగమస్థం గమనాది శూన్యం చిద్రూప దీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం. పరమాత్మ రూపం ఎక్కడ విన్నట్టున్నది కదా, హంసమంత్రాన్ని చెప్తారు. ఇది మహాన్యాసంలో కూడా దీన్ని వాడుతూ ఉంటాం మనం. హంస అంటే పరమాత్మ రూపం. ఎక్కడున్నాడయ్యా? సర్వజనాంతరస్థం, అంతే. సర్వజనుల యొక్క అంతరస్థమైన వాడే హంసట. హంస శబ్దం సూర్యుడికి కూడా చెప్పారండి. శరీరానికి ఆత్మ ఎలాగో ప్రపంచానికి సూర్యుడు ఎలాగా. అందుకే సూర్య ఆత్మాదగత తత్తుషచ్చ అనే మంత్రం ఉంది కదా. స్థావరజంగమాత్మైన ప్రపంచానికి ఆత్మ ఎవడు? సూర్యుడు. ఆయన వల్ల ఈ జగత్తు చైతన్యాన్ని పొందుతుంది. ఎలాగంటే నీ శరీరం ఆత్మ వల్ల ఎలా చైతన్యాన్ని పొందుతుందో ప్రపంచమనే శరీరం సూర్యుడి వల్ల అలా చైతన్యాన్ని పొందుతుంది. అందుకని ఆత్మశక్తిని తెలుసుకోవాలంటే అందులో ఉన్న ఆత్మశక్తిని అనుసంధానించాలి. ఇది పెద్ద విద్య. పైగా గాయత్రి నుంచి మొదలవుతూ ఒక గొలుసు పెడుతుందని చెప్పుకున్నాం. గాయత్రి ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన విద్య. గాయత్రిలో గుప్త ప్రకట అజప అని మూడు భేదములు ఉన్నాయి. ప్రకట గాయత్రి చెప్పుకున్నాం, గుప్త గాయత్రి చెప్పుకున్నాం, ఇప్పుడు అజపా గాయత్రి చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ అజపా గాయత్రి స్వరూపము ఆ సూర్యమండలాంతర్వర్తమైన ప్రాణశక్తి. సూర్యుడంటే ప్రాణశక్తి, ఇంకోటి కాదు, సూర్యుడంటే ప్రాణశక్తి యొక్క ముద్ద. ఆ ప్రాణశక్తే లోకమంతా పుచ్చుకుంటోందండి, ప్రపంచమంతా కూడా. అందుకు మనందరికీ లైఫ్ సోర్స్, ప్రాణశక్తికి అసలైన ఆధారం సూర్యభగవానుడు. అందుకే ఆ స్వామికి ప్రజా ప్రాణారుతకర్త ప్రభాకర అని అంటున్నాం. అందుకు సర్వులకు ప్రాణరూపుడు ఆయన. ఈ విషయం ప్రశ్నోపనిషత్తు చాలా చెప్పింది, సూర్యుడే ప్రాణమని. అందుకు ఆ సూర్య స్వరూపుని అమ్మవారు, ఆ సూర్యమండలం ఉన్న తేజస్సు ఆవిడ. అందుకే సూర్యుడికి హంస అని పేరున్నది. అయితే హంస ఒక్క శబ్దమే ఇక్కడ స్త్రీలింగం చేసి హంసిని అన్నారు. ఆ ఈ కలవగాని శక్తి అమ్మవారు అయిపోతారండి అది ఇక్కడ. అందుకే హంసిని, హంసమంత్ర స్వరూపాన్ని అమ్మరూపంగా దర్శించడం హంసిని అనే మాటలో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత. అసలు హంసిని అని మనం అంటూ ఉంటేనే మనకు తెలియకుండా అజప అయిపోతున్నది, ఆ శబ్దంలో ఉంది. అందుకే హంస పరమహంస సోహంహంస అంటూ హంస శబ్దం అక్కడ సోహం హంస ఈ రెండింటికి ఇప్పుడు అందం చూపిస్తున్నాడు. అహం సహ ఇది తాదాత్మ్య భావిన సంసార భయం హంతీతి హంస అన్నాడు. హంస అంటే చంపేసేదిట. చూసారా మన హంస అంటే ఏదో అందమైన కోమలమైన వస్తువు అనుకుంటున్నాం. హంస అంటే చంపేస్తుందిట. ఎవరిని చంపుతుంది, దేన్ని చంపుతుంది అంటే సంసార భయం హంతీతి హంస అన్నాడు. సంసార భయాన్ని పోగొడుతుందిట. ఎందుకంటే సూర్యుడికి హంస అని ఎందుకు పేరు వచ్చిందంటే చీకట్లను పోగొడుతున్నాడు ఆయన, చీకట్ల సంహారకుడు ఆయన. అందుకే ఆయన హంస. ఇక్కడ ఈ తల్లి తను ఆరాధించిన భక్తుడికి సంసార భయం హంతీతి. అయితే ఏ భక్తుడికి సంసార భయం పోగొడుతుంది అది కూడా తెలుసుకోవాలి. ఇవాళ వెళ్ళి కుంకుమ పోసేసి భక్తుడికి అంత తేలిగ్గా పోగొట్టదండి. ఒక్కసారి మనం చిన్న సాధన చేసి పెద్ద ఫలం అనడం ఏమైనా తగుతుందా అండి? ఎల్కేజీ పరీక్ష పేపర్ రాసి నాకు ఎంఏ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎవడని ఇస్తాడా? లోకల్లో ఆలోచించండి. అందుకు ఎవడికి వాడు ఎల్కేజీ పరీక్ష రాస్తూ వాడేదో పెద్ద చదివేసుకుంటున్నాను అనుకుంటే ఎలా ఉంటుందో, నాలుగు మార్లు సహస్రనామం చదివి తను తాను పెద్ద ఉపాసకుడు అనుకుని ఎవడో ఏదో చెప్తే అది మాకు అర్థం కాలేదు కనుక అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎక్కడ తరిస్తారండి? మా ఒక్కసారి పై వాళ్ళను చూస్తుంటే సాధకులు ఎంతెంత సాధనలు చేసి ఎంత స్థితికి వెళ్ళారో తెలుసుకుంటే ఎంత మనము అనిపిస్తుంది. అందుకే సాధకుడు ఎప్పుడు తనకంటే పెద్దవాళ్ళని తెలుసుకుని వెళుతూ ఉండాలట. వెళుతూ ఉంటే అహంకారం తగ్గుతూ ఉంటుంది, సాధనలో ముందుకెళుతూ ఉంటాడు. ఇక్కడ అహంకారం వెనక్కి వెళుతుంటే సాధనలో ముందు కడుతూ ఉంటాం, ఇది తెలుసుకోండి. అది ఉంటున్నంతకాలం దాంతోపాటు మనం వెనక్కిపోతూ ఉంటాం. అందుకే అహంకారాన్ని వెనక్కి పెట్టాలంటే మనకంటే పెద్ద సాధకులను ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎంత గొప్ప సాధనలు చేస్తారో వాళ్ళకు తెలుస్తాయి ఈ రహస్యాలని. అందుకు ఎలాంటి సాధకులకి అమ్మ సంసార భయం పోగొడుతుందంటే అహం సా ఇది తాదాత్మ్య భావినహ అన్నాడు ఇక్కడ. అహం సహ అనే తాదాత్మ్య భావన ఎవడుకున్నదో వాడి యొక్క సంసార భయాన్ని పోగొడుతుందిట. అహం సహ ఇందులో అకారం లుప్తమైంది. లుప్తమేంటి? అసలు ఆ సహాయం లేనిది హా అనలేంటి మన హంసహ అంటే మీకు తెలియకుండా లోపల ఆ పలికింది. అని అహం సహ హంసహ ఇంతే అర్థం. అహం సహ అహం అంటే నా లోపలున్న నేను అనబడే చైతన్యం, అంతేగాని నేను అనబడే పుల్లారో లేదా వెంకారావు వాళ్ళు కాదు ఇక్కడ చెప్పేది. కనుక నామరూపాలు కాదు అక్కడ చెప్పేది, పలానా రూపం పలానా నామం కాదు. ఆ లోపలున్న నేను అనబడే చైతన్యం ఏది? అహం సహ. సహ అంటే ఎవడు? రసోవై సహ తత్, తత్ పదార్థమే సహ, త్వం పదార్థమే అహం. కనుక అహం సహ అని తాదాత్మ్య భావనతో ఎవరు ఉపాసన చేస్తారో అలాంటి ఉపాసకులకి సంసార భయం పోగొడుతుంది. అది అహమిత్యేవ విభావయే భవాని, అది అసలు ఉపాసన. అందుకే నారుద్ర రుద్రమొచ్చే దగ్గర మనం చాలా విశేషంగా చెప్పుకున్నాం. అందుకు నీ లోపల నా చైతన్య అమ్మని తెలుసుకున్నప్పుడు పూజకు ప్రారంభించు నువ్వు. అందుకే ధ్యాన శ్లోకంలో అహమిచ్చే విభావయే భవాని అంటే కానీ శ్రీమాత పలకడానికి అర్హత లేదు మనకి. కానీ నీ లోపలున్న అహం రూప చైతన్య అమ్మవారే అనుకుంటే స్తోత్రం పలుకుతున్నది, పలికిస్తున్నది, ఫలితమిస్తున్నది, అంతా అమ్మే, ఇంకా నేనేమిటి అనే భావం కలగాల లేదా? అందుకు అసలు ధ్యాన శ్లోకం అర్థం చేసుకుంటే చాలండి ముక్తి వచ్చేస్తుంది మనకి. ఆ భయంతోనే అర్థం చేసుకోవట్లేదు మనం, ముక్తి వచ్చేస్తున్న భయంతో. ఇప్పటి నుంచి వచ్చేస్తేలా ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. మరి సంసార భయం పోగొట్టాలంటే అహం తాదాత్మ్యం ఇవ్వాలి. అహం సహా ఎప్పుడు వస్తుందంటే తాదాత్మ్య భావనలో వస్తుందిట. ఈ తాదాత్మ్య భావన అనే మాట తీసుకుంటే భావనాగమ్య అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ చూసారా మన వెనక్కి భావనాగమ్య ఏ భావన? తాదాత్మ్య భావన. తాదాత్మ్యం అంటే లోకంలో తాదాత్మ్యం అనే మాట వింటూ ఉంటాం. ఒక మంచి సంగీతం వింటే కొందరికి తాదాత్మ్యం, మంచి సీరియల్ చూస్తూ కొందరికి తాదాత్మ్యం. ఏం చేస్తాం, ప్రపంచం మర్చిపోతారు. ఆ సీరియల్ వాసన ఎంత పట్టేస్తుందంటే ఆ సీరియల్ చూసాక ఎవరిని చూసినా డౌటే చంపేస్తున్నాడేమోనని. ఎందుకంటే సీరియల్లో ఒక ఆమె చంపడానికి ప్లాన్ వేస్తుంది, ఆమె చూసింది ఇవాళ వరకు. కోడలు కాఫీలో విషం కలిపి తీసుకొచ్చింది అత్తవారి దగ్గరికి, ఆ విషం కలిపి తేవడం వరకు చూపించి మిగిలిన విషయం రేపు అన్నాడు అంతే. ఇంకా టెన్షన్ ఆవిడికి రేపటి వరకు, ఎంతగా విషం కాఫీ ఇచ్చిందా లేదా అని. ఎప్పట్లో పాపం కోడలు కాఫీ తెస్తే విషం కలిపేమని అడిగింది ఆవిడికి. ఎంత తాదాత్మ్యం అయిపోయిందో చూడండి ఇక్కడ. దాంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఎదురుగా కోడలు కాఫీ తెచ్చిన విషయం కనబడింది. తాదాత్మ్యం అంటే ఇది. ఇంత ఉదాహరణ చెప్తే కానీ ఈ తాదాత్మ్యం అర్థం కాదు మనకి. కనుక ఉపాసన తాదాత్మ్య భావనతో చేయాలి. తాదాత్మ్యం అంటే ఇంకా నిన్ను నువ్వు మర్చిపోయావు, అమ్మవారి ముందు కూర్చున్నావు, అమ్మ రూపాన్ని ధ్యానించావు, ధ్యానిస్తూ ఉంటే అమ్మ రూపభావంలో లీనమైపోయావు. అప్పుడు నీలో ఉన్న నేననే చైతన్యం సహా అనబడే అమ్మతో తాదాత్మ్యం చెందిపోయింది కదా. అలా తాదాత్మ్యం ఒక్కసారి పొందినా చాలుట, తరించిపోతారండి ఒక్కసారి. ఒక్కసారి అంతా లారు పెడతారు దీపావళిలో, 25,000 లారు, 5,000 లారు సీమట పగేయాలండి, అంత పెడతారు. ఇంత పెట్టిన దానికి మంట ఒక్కసారి పెట్టండి చాలు, మొత్తం టప్ 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 అంతా వెళ్ళిపోతుంది అక్కడ. అలా అంతా పేలాలంటే ఒక్కసారిట. అందుకే త్యాగరాజస్వామి వారు అంటారు, తలుపులన్నీ నిలిపి నిమిషమేనను తారక రూపు నిజ నిజతత్వార్థము తెలిసి రామచింతనతో నమము సేవే ఓ మనస. ఒక్క నిమిషం ఆ తాదాత్మ్యం వచ్చిందనుకోండి బతుక్క చాలుట, అమ్మ ఎంటర్ అయిపోయింది నీలో, ఇంకా బాగు చేసుకుంటే ఆవిడ వెళుతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత గొప్ప శక్తి ఆ తల్లి. అలాంటి తాదాత్మ్య భావం మనకు కలిగిందా సంసార భయం తప్పకుండా పోగొడుతుంది ఆ తల్లి. అందుకే ఇక్కడ అహం సహ ఇది తాదాత్మ్య భావనయా, అలా చేసేవాళ్ళ యొక్క సంసార భయం హంతి ఇది హంసహ. అది అహం సహ సాధన చేసేవాడికి హంసహ అయి సంసార భావాన్ని పోగొడుతున్నది అని. ఇంకొకటి హంతి గచ్చతి. హంసహ అనే శబ్దానికి మరొక అర్థం చెప్తున్నారు ఇక్కడ. నశింపజేయదని ఒక అర్థం, గచ్చతి అని మరొక అర్థం ఉందిట. అంటే సంచరించున్నది అని అర్థం హంస. ఇప్పుడు సూర్యుడికి హంస అని పేరు ఎందుకు వచ్చిందో మనకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన కాంతి సంచరిస్తూనే ఉంటుంది కదా, ఉదయం సాయంత్రం ఆయన యొక్క కాంతి గమనం వల్లే మనకు ఏర్పడుతుంది. ఆయనంత గమనశక్తి ఎవడికి లేదుట. నిమిషార్ధైనైకైన ద్వే చసతే ద్వే సహస్రే ద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే నలినాథాయ అన్నారు ఇక్కడ. కనురెప్ప కాలానికి సగం కాలంలోనే కొన్ని వేల యోజనాలు దాటేస్తాడు మహానుభావుడు అక్కడ. అంత తీవ్రమైన గమనం ఉంది గనక ఆయన హంస అని పేరు వచ్చింది సూర్యభగవానికి. ఆయన పేర్లు మనం అశ్వము హంసము ఇని వీటికి పెట్టుకున్నామండి. ఆయన పేర్లు వచ్చాయి, వీటి పేర్లు ఆయనకి రాలేదు, తెలుసుకోవాల్సింది. కానీ గమనశక్తి కలిగిన వాడు అని హంస శబ్దానికి అర్థం. అయితే అమ్మవారికి హంస అని ఎలాగొచ్చిందంటే ఆవిడ కూడా గమనం చేస్తుందట. ఎక్కడ గమనం చేస్తుందంటే హంతి గచ్చతి సర్వ శరీరేషు ఇది హంస అన్నాడు. ప్రతి వారి శరీరంలో ఆవిడ గమనం చేస్తుందట. ఆవిడ గమనం చేయకపోతే బతుకు గమనం ఆగిపోతుంది. ఆవిడ గమనం ఎంత హాయిగా చేస్తుందో తెలుసా? ఆవిడ హాయిగా చేస్తున్న గమనం చూడాలి అంటే ధ్యానంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ధ్యానంలో మన శ్వాస హాయిగా ఆడుతుంది, లోక వ్యవహారాల్లో అడ్డదిడ్డంగా ఆడుతుందట. అది మనం చెప్పుకున్నాం. మరాళి మందగమన నామం దగ్గర ఈ విస్తారమైన అర్థం చెప్పుకున్నాం. అందుకే అమ్మవారు ప్రతివారంలో శ్వాసరూపంగా తిరుగుతుంది, కానీ లౌకిక వ్యవహారాలు ఉన్న వాళ్ళ దగ్గర ఆ గమనం చాలా స్పీడ్ అయిపోతుంటుందండి, అందుకే తొందరగా వాళ్ళ పని పూర్తి అయిపోతుంది. అదే ధ్యాన స్థితిలో మనం చూస్తే మరాళి మందగమన అక్కడ దర్శనమిస్తుంది. అందుకే మొత్తానికి ఒకటి అర్థమవుతుందంటే చైతన్య రూపంలో ప్రాణరూపంలో ప్రతివారిలో తిరుగుతోంది కనుక అమ్మకి హంస అని పేరు. అదే స్త్రీలింగంలో హంసని అంటున్నాం. అందుకే హంతి గచ్చతి సర్వ శరీరేషి ఇది హంస, ఇది మరొక అర్థం. ఇలా మనం హంస శబ్దానికి అనేక అర్థములు తెలుపుకుంటూ మరొకటి వస్తు వివేక సమర్థ హంస అన్నారు. ఇక్కడ వివేక జ్ఞానమే హంస అన్నారు. ఒకసారి పాప ఒక పాశ్చాత్యుడు ఎవడో వచ్చి, ఏమిటండి మీ దేవుళ్ళు అందరూ జంతువుల మీద కూర్చుంటారని అడిగాడు. వాడికి చూపిస్తున్న వీడికి తెలియదు, అవునండి నాకు ఎప్పుడు డౌట్ రాలేదు, మొత్తాన్ని మా హిందూ వాళ్ళ మా హిందూయిజం అంతా మూర్ఖత్వం అండి అన్నాడు వీడు. వీడు మూర్ఖత్వం, వీడు అర్థం చేసుకోవాలి. కానీ హంస మీద ఎందుకు కూర్చుంటారు? సరస్వతి హంస మీద కూర్చుందండి. హంస అంటే ఇప్పుడు ఊపిరి అని చెప్పుకున్నాం కదా. సరస్వతి అంటే ఎవరు? శబ్దస్వరూపిణి, వాగ్రూపిణి. మనం తిరుగుతున్న వాక్యంతో దేని మీద తిరుగుతుంది? ఊపిరి మీదే తిరుగుతుంది. ఊపిరి ఆగిపోతే వాక్కు లేదు. ఊపిరికి ఎక్కడైనా అవరోధం వస్తే మాట సరిగ్గా రాదు. అందుకు శ్వాసనే హంస అంటారు. ఉచ్ఛ్వాస ఒక రెక్క, నిశ్వాస ఒక రెక్కగా తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసనే రెండు రెక్కలతో తిరిగే హంస మన యొక్క శ్వాస ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి సరస్వతి అని శృతివాక్యం మనకు చెప్తున్నది. ఈ ప్రాణశక్తి యందు సంచరించేటువంటి శబ్దరూపిణి హంసపై తిరిగాడే సరస్వతీదేవి. ఇప్పుడు చెప్పండి ఇలాంటి భావాలు ఎంత గొప్పగా వివరిస్తున్నారు ఇక్కడ. అంతే కదా హంసకు మరొక అర్థం ఏంటంటే వస్తు వివేక సమర్థ అని పేరు చెప్పారు. అంటే హంసకు ఒక లక్షణం ఉందట, పాలు నీరు కలిపిస్తే పాలు తీసుకుని నీరు విడిచిపెడుతుందట, దానికి వివేకం అని పేరు. ఇందుకు సృష్టిలో కలిసిపోయి ఉంటాయండి, అది వచ్చింది బాధ. విడివిడిగా దొరకవు మనకి ఇక్కడ. ఏదో ఇప్పుడు మనం కమలా పండు వచ్చినట్టు ఒలిచేయలేం, జడాన్ని చైతన్యాన్ని కలిసిపోయి ఉంటాయి, అది వచ్చింది చిక్కు. అందువల్లే పరమభ్రాంతికి లోనైపోతుంటాం. చైతన్యాన్ని జడం అనుకుంటాం, జడాన్ని చైతన్యం అనుకుంటాం. రెండింటిని వేరు చేయగలిగేటువంటి సమర్థత ఆ తల్లి అనుగ్రహం ఉంటే వస్తుంది. ఆ సమర్థత వివేక సమర్థం. వివేకం అనే మాట వాడుతూ ఉంటాం. వివేకం అనే మాటకి అసలైన అర్థం ఏంటంటే వేరు చేసి చూడగలుగుట. వేరు చేసి చూడగలుగుట, ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది సత్యం ఏది అసత్యం, ఈ వేరు చేసి చూడగలగడాన్ని వివేకం అంటాం. జ్ఞానం రావాలంటే మొదటి స్టెప్ ఏమిటి? వివేకం. కనుక జ్ఞానము వివేకం మీద ఆధారపడి ఉంటుంది. గనక వివేకం పైనే జ్ఞానం ఉంది, అందుకే హంసపైనే సరస్వతి ఉంది. ఇది తెలుసుకోవాలి. వివేకమే హంస, జ్ఞానమే సరస్వతి. ఇప్పుడు చెప్పండి ఇలా ప్రతి దేవతామూర్తి యొక్క సంకేతాలు తెలుసుకుంటూ ఉంటే ఇలాంటి మతంలో పుట్టినందుకు మరొక్కసారి సంతోషించి నమస్కారం చేసుకుంటాం. అటువంటి హంసపై సంచరించే శారదాంబ నా ప్రాణహంసపై సంచరించే శబ్దరూపిణి, వివేకమనే హంసపై విహరించే జ్ఞానరూపిణి అని నమస్కారం చేసుకుని మాలిని హంసిని మాత. ఇప్పుడు ఈ శబ్దం ఉందే, ఎక్కడ ఎలాంటి అర్థం తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి. దాన్ని కంటెస్ట్ అని అంటారు. ఎక్కడున్నదో అక్కడ పట్టుకోవాలి మనం. మాత అంటే మామూలుగా అయితే తల్లి, అది శ్రీమాత దగ్గర ఒక పూటంతా చెప్పారండి, దాటేయండి తర్వాత నామానికి అనొచ్చు మీరు. అప్పుడు చెప్పాము సరే, ఇప్పుడు మాతాకి మరొక అర్థం మారిపోతుంది. మాత అంటే మాతృకావర్ణ రూపిణి. అక్షరములు 50 అక్షరములకి తల్లులని పేర్లండి. ఈ తల్లులుంటేనే తర్వాత వాక్యాలు పదాలు కావ్యాలనే పిల్లలు వస్తారు. 50 అక్షరాల నుంచి కూడా ఇవన్నీ వచ్చాయి, కానీ 50 అక్షరాలకి కలిపి మాతృకావర్ణములని పేరు. మనకు మాతృకావర్ణ రూపిణి నామం ఎలా వస్తుంది? అందుకే మాత అంటే ఈ మాలిని హంసినిగా మనలో సంచరిస్తున్నటువంటి ఈ 50 అక్షరముల రూపంతో ఉన్న తల్లి మాత. అందుకే మంత్రాణ మాతృభూతాచ మాతృకా పరమేశ్వరి. అమ్మవారికి మాతృకాదేవి మాత అని పేరు ఎందుకంటున్నామంటే ఇకపై జగన్మాత అన్నప్పుడు ఈ అర్థంతో కూడా అనుకోవచ్చుట. ఎందుకంటే అన్ని మంత్రములు అక్షరాలేగా, అక్షరాలు లేని మంత్రం లేదు కదా. అక్షరాలను అటు ఇటు తిప్పడంలోనే మంత్రాలు మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఔషధుల్ని ఎలా కంబైన్ చేస్తే ఔషధం వస్తుందో వైద్యుడికి తెలుసు, అక్షరాలని ఎలా కలిపితే మంత్రం అవుతుందో ఋషికి తెలుసు. అది ఇక్కడ. అందుకని ఔషధులన్నీ గొప్పవి కదా అని మనమే 4 తీసుకొచ్చి మింగేస్తే ఉంటామో లేదో సందేహమే. అలాగే ఏ అక్షరాలను ఎలా కలపాలో తెలియకుండా మంత్రానుష్ఠానం చెయ్యరాదు. పుస్తకాలు తీసుకుని చేసేవాళ్ళకి ఇదే ప్రమాదం. అందుకు ప్రతి అక్షరము మంత్రమే అయినప్పుడు మంత్రాణం మాతృకాదేవి ఎవరు? మాతృకా పరమేశ్వరి అన్నారు. మంత్రములన్నిటికీ తల్లి అక్షరములు, అక్షర రూపిణి అమ్మవారు. కనుక అమ్మవారు మంత్రమాతృకా మూర్తి. అందుకే మంత్రమాతృకా వర్ణమాల స్తోమని శంకర భగవత్పాదులు వారు గొప్ప రచన కూడా మనకు చేసి ఉంచారు. కనుక మంత్రములకు మాతృకుల అక్షరములు, అక్షరముల తల్లి అమ్మ. అందుకు మాత అంటే అక్షర రూపిణి అని ఒక అర్థం. పైగా మనకు తల్లులు ఎవరెవరో చెప్తున్నారు లోకంలో. వాళ్ళందరినీ తల్లిభావంతో చూస్తే అమ్మని పూజించినట్లే తెలుసుకోండి. ఆ మధ్యకాలంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఒక ఆయనకి వ్యాపారంలో బాగా నష్టాలు వస్తున్నాయి, కోర్టులు కేసులు ఉన్నాయి, చాలా ప్రమాదాల్లో ఉన్నట్ట. అలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయత్నాలు చేసేది ఇంకా లాభం లేదని చెప్పి ఒక జ్యోతిష్శాస్త్రవేత్త వద్దకు వెళ్ళాడు. చాలా కష్టాల్లో ఉన్నా నేను చేయాలని. ఆ జ్యోతిష్శాస్త్రవేత్త చాలా లోతైన జ్యోతిష్శాస్త్రవేత్త అండి అని ఒక్కటే మాట చెప్పాడు. మీ అమ్మ ఎక్కడున్నది, బ్రతుకున్నదా అంటే బ్రతుకున్నదండి. ఎక్కడుంది, ఢిల్లీలో ఉందన్నాడు. ఇతను ఎక్కడో మరో ఊర్లో ఉన్నాడు. నువ్వు అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కి మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళు కడిగి ఆ కడిగిన నీళ్ళ తీర్థం పుచ్చుకుని తలపై జల్లుకుని రా అన్నాడు. తిన్నగా వెళ్ళాడు, ఆ పనిచేసి వచ్చాడు, తన సమస్యలన్నీ తీరిపోయి. చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం మాతృదేవోభవ పితృదేవోభవ అంటే ఏదో భావం కాదు, నిజంగా ఉందండి ఆ విషయం, శక్తి ఉన్నది ఇక్కడ. అనుకుంటే తల్లిదండ్రులకి దండం పెట్టి తిరిగి వస్తే దానికో శక్తి ఉంది. అలాగే మనం లోకంలో పాతివ్రత్యమైన వెక్కిరింపులు ఈ మధ్య అలవాటయ్యి, కానీ ఒక్కసారి పతిని కూడా భావంతో చూసిన ఇలాంటి రిజల్ట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ భావాలకు శక్తి ఉన్నది, ఊరికనే చెప్పలేదు, మొత్తాన్ని పెద్దలు చెప్పిన దాంట్లో ఏదో పరమార్థం ఉన్నది. అలాగే ఎవరెవరిని తల్లులుగా చూడాలో చెప్పాడు అసలు. అందుకు ముఖ్యంగా తన తల్లి, గురు భార్య, రాజు భార్య, అన్న భార్య, వీళ్ళని మాతృసంజ్ఞలు గలవాళ్ళు అని అంటారు. అలా క్రమక్రమంగా అమ్మ ఉపాసనలో పండిపోతే స్త్రీని మాతృభావంతో చూడాలి, ఇది తెలియాలి. ఇది నిజానికి చిన్నప్పటి నుంచి భారతదేశంలో నేర్పితే ఇకపై పేపర్లలో స్త్రీలపై అత్యాచారాలనే వార్తలు మనం చూడము. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనం ఈ పూజలు, ఈ సహస్రనామాలు ఎవరు కనుక్కుంటున్నాం, వృద్ధులు కనుక్కుంటున్నాం, మనకు కూడా తీరిగి దొరుకుతాయి. నిన్న పాపం ఎంత ఆర్తితో చెప్పారు మనకు, ఎవరు, హరిప్రసాద్ గారు, అయ్యా ఎక్కడెక్కడో ఊళ్ళో వాళ్ళు వచ్చి కష్టపడి వింటున్నారు అంటే, ఒక ఆవిడ వాళ్ళు అన్నది, వాళ్ళు ఏదో ఊరు నుంచి వచ్చి కూర్చున్నారు కానీ కష్టపడి వింటున్నారండి, మేమంటే ఊరు నుంచి రావాలి కదా అన్నది. కానీ ఒకటి తెలుసా, విజయవాడ నుంచి బస్సులు ఎక్కి రోజు వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మరి, గుంటూరు వాళ్ళు ఎందుకు రావట్లేదు, మధ్యలో ఏవో పనులు ఉన్నాయని బయటకు వెళ్తున్నారంటే మన లలితా శాస్త్రం అక్కర్లేదు అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ దీక్షా ఫలం రాదు, ఊరకనే వస్తాయా, ఎందుకంటే శ్రద్ధగా మనం వినడం లేదు కనుకనే సంస్కారాలు పెరగట్లేదు. అది చెప్పడం, ఇవి కేవలం శుక్రవారం చదువుకుంటే ఇంట్లో ఐశ్వర్యం వస్తుందని చెప్పుకుంటున్నాం, కానీ ఇందులో భావమేమిటో గ్రహించి మన సంస్కారాలుగా మార్చుకుంటే మన బ్రతుకు బాగుపడుతుంది, మన వల్ల ప్రపంచం బాగుపడుతుంది ఆలోచన మనకు రావట్లేదు ఇక్కడ. అందులో లలితాశాస్త్రం అంటే ఇది ఉపాసకుల విషయం కాదు, మనుషుల విషయం. నేను బతుకమ్మ చెప్పుకున్నాం కదా, ఇలాంటి సంస్కారాలు నేర్పండి. కనిపించే స్త్రీమూర్తిలో జగన్మాతను చూడలేని వాడు లలితాదేవిని నమస్కారం చేయడానికి అర్హుడు కాడు. దేశం నిండా శక్తి పీఠాలు పెట్టుకున్న భారతదేశంలో స్త్రీకి అత్యాచారం జరుగుతుందన్న వార్త చెప్పుకోవడం సిగ్గుచేటండి. ఇంకెంత అంత బాధాకరమైన అంశం ఎందుకు. అందుకు యాదేవి సర్వభూతేషు అయినప్పటికీ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ప్రతివారిలోనే అమ్మన్నది. అది తెలియాలంటే ముందు స్త్రీ అంత అమ్మని చూడు. అందుకే త్వత్కళ సర్వయోషిత, ఇది మనం రామానామం దగ్గర చాలా విశేషంగా చెప్పుకున్నాం. మరొక్కసారి నొక్కి చెప్పడం ఏంటంటే, శ్రద్ధాళువులకి ఇవన్నీ ప్రవచనం నా కోసం కాదు, హరిప్రసాద్ గారి కోసం కాదు, కానీ మా కోసమే. ఇంకో కోణంలో చూస్తే, ఎందుకంటే మా జీవులు తరించడం కోసం చెప్పుకుంటున్నాం. తరించాలనుకున్న వాళ్ళు గుమ్ముకొడతారు, ఎక్కువ మంది వచ్చారో తక్కువ మంది వచ్చారో విచక్షణ మనకు అనవసరం. ఎవరికి తరించాలని యోగం ఉంటుందో అమ్మవారు వారికే. అయ్యా ఊళ్ళో పెట్టాడు జ్వరం బాగా వచ్చేవారంటే అందుకే అమ్మవారు ఇక్కడ పెట్టారేమో, ఫిల్టర్ చేయదలుచుకుంది. దొరికితే వచ్చేవాళ్ళు కొంతమంది, దొరకబుచ్చుకు వచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళు అసలైన సాధకులు. ఇంత గట్టిగా చెప్పేమని కాదు, విషయం విలువ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సందర్భం వచ్చింది, ఇక్కడ పలికిన పలుకులు ఏవి నావి కావు కనుక నాకు అసలు భయం లేదు. అందుకు మాత అనే మాట వచ్చేటప్పటికల్లా మనం గమనించుకోవాల్సింది, స్త్రీ యందు మాతృభావాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి. అందుకే జగన్మాతృభావన బాల్యం నుండి అవగాహన చేసుకున్నట్లయితే, అందుకే భారతదేశంలో ప్రతిదీ అమ్మగానే చూస్తారండి. చదువు నేర్పేటప్పుడే సరస్వతి అమ్మ అని నేర్పుతారు, డబ్బు పుచ్చుకునేటప్పుడు లక్ష్మమ్మ అంటాం, బలం కనబడితే దుర్గమ్మ అంటాం. ఇలా ప్రద్దాన్ని అమ్మగా చూడడం నేర్పేం మనకి ఈ సంస్కృతిలో. అది గ్రహించి సర్వం జగన్మాతృమయమనే భావన ఈ మాత అనే నామంలో మనకు కనబడుతున్నది. అయితే మనం తుష్టి పుష్టి నామం దగ్గర నుంచి కూడా వివిధ క్షేత్రాల్లో అమ్మవారు ఏ పేర్లతో ఉన్నాయో సందర్భం బట్టి చెప్పుకుంటున్నాం. కాయావరోహణమని ద్రవిడ దేశంలో గొప్ప క్షేత్రం ఉంది. ముత్తుస్వామి దీక్షితులైతే కాయావరోహణేశ్వరుడిపై కీర్తనలు కూడా రచించారు ఆయన. అక్కడ అమ్మవారి పేరు మాత, అక్కడుంది ఆ తల్లి మాతాదేవిగా ఉన్నది. మలయాచల వాసిని, మలయాచల వాసిని అంటే మలయ పర్వతముపై ఉన్న తల్లి. చాలా స్పష్టంగా ఉంది కదా, వింధ్యాచలంలో ఉంది కనుక మలయాచలంలో ఉంది. వింధ్యాచలం అంటే మనం అనుకునే వింధ్యపర్వతం మాత్రమే కాదు, వింధ్యపర్వతం అవును కానీ అది మాత్రమే కాదని మరొక అర్థం చెప్పుకున్నాం. ప్రధానికి భౌతిక అర్థంతో పాటు మరో అర్థం కూడా చెప్పాలి. మలయాచల వాసిని అని భారతదేశంలోనే మనమన్నాం సరిపోయింది. స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మణిద్వీపంలో ఉన్న వారికి మలయాచలం ఎలా వస్తుంది, కనుక మలయాచలం అంటే బయట చెప్పేటువంటి పర్వతమే కాకుండా మరికేదో అర్థం ఉండి ఉండవచ్చు, అది కూడా ఆలోచిద్దాం. వింధ్య అనే దానికి కూడా రెండు రకాల అర్థం చెప్పుకున్నాం. వింధ్య అంటే ఆకాశానికి వింధ్యం అనే పేరున్నది. ఆకాశాన్ని అంటే అంత ఎత్తుకు ఎదిగింది కనుక ఆ పర్వతానికి వింధ్య పర్వతము అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం. అలాగే వింధ్య అంటే ఆకాశానికి తాకేది అన్నప్పుడు శాస్త్రార స్థానమే వింధ్యాచలము అని చెప్పుకున్నాం. ఇప్పుడు మలయాచలకు కూడా అలాంటి అర్థం ఉండాలి. ముందుగా భౌతిక అర్థం చెప్పుకోవాలి, అది కూడా కావాలి. ఎందుకంటే అమ్మవారి క్షేత్ర రూపంలో ఉన్న తల్లిని ముందు నమస్కారం చేసుకోవాలి. మలయాచలము అనగా మనం అనుకున్న మలయాళ దేశం కేరళ, అక్కడ పర్వత శ్రేణికి మలయ పర్వతములు అని పేరు. అక్కడ తల్లి భగవతి అని పేరుంటుంది. మీరు పరిశీలించండి, పురాణాల్లో చెప్పేవన్నీ నేటికీ దేశంలో కనబడుతున్నాయి. ఆ దృష్టితో మనం చూడట్లేదు. ఇప్పటికీ మనం కేరళలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అమ్మవారిని వాళ్ళు భగవతి భగవతి అని పిలుస్తారు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పేరు. మీరు కాంచీపురం చూసుకుని ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అమ్మవారిని చూసినా కామాక్షి తాయి అంటారు. అక్కడ నెల్లూరుకు వచ్చి అక్కడ జొన్నవాడు చూస్తే అక్కడ కామాక్షి తాయే. ఎందువల్ల అంటే అఖండ కాంచీ మండలంలో ఏ రూపంలో అమ్మున్నవాడు కామాక్షి, అదొక పెద్ద రహస్యం. అలాగే మలయ పర్వతములు యందు అమ్మవారు ఎక్కడ కేరళలో మీరు చూసినా భగవతి భగవతి భగవతి. పరశురామ క్షేత్రములు ఆరు భగవతీ క్షేత్రములు ఉన్నాయి మనకు. మూకాంబిక మొదలుకొని మూకాంబిక ఒక్కటి కర్ణాటకలో ఉంది, మిగిలిన ఐదు కూడా మలయాళంలో ఉన్నాయి. అయితే కర్ణాటక మలయాళం మనం తర్వాత చేసుకున్న విభజన, ఒకప్పుడు అఖండ భారతమే కదా. అందుకు మనం అలా పరిశీలన చేసుకుంటే అక్కడ నుంచి వరుసగా అన్నీ ఒకేలా ఉంటాయి. ఆరు భగవతీ క్షేత్రములు కూడా ఇవి ప్రధానం. పరశురామ క్షేత్రమైన మలయాళ దేశంలో భగవతీ రూపంతో అమ్మవారి ఆరాధన ఉంది. చోటా నికరై మొదలైన ప్రాంతాల్లో అమ్మవారికి కూడా భగవతి. అందుకే మలయాచలవాసిని ఈ తల్లికి భగవతి అని పేరు. అందుకు భగవతీ రూపంగా మలయాచలంలో ఉన్న అమ్మవారు, ఇదొక అర్థం. ఇప్పుడు మనకు చెప్పుకుంటున్న మాలిని హంసిని మాత నుంచి మలయాచలకి అనుబంధం, ఆ పూర్వాపర సంబంధం తెలియాలి కదా. శ్వాస అక్షరములు చెప్పుకుంటున్నాం. అక్షరములు ఎన్నైనా మూడు అక్షరాల్లోనే ఉన్నాయటండి, 50 అక్షరాలు. అదొక పెద్ద రహస్యం. అందు మాత అంటే ఓంకార రూపిణి. ఓంకారం అన్ని అక్షరాలకి మూలం. 50 అక్షరాలు రావడానికి మూలమేది? ఓంకారం. ఓంకారంలోనే మూడే అక్షరాలు కదా, ఆ ఊ ఉం ఓం అయింది. ఆ పూర్తిగా తెరచుకుంది, ఊ హాఫ్ క్లోజ్డ్, పూర్తిగా మూసుకుంది. పూర్తిగా తెరచుకుని పూర్తిగా మూసుకోవడంలోనే మొత్తం ఉంది. ఓం అన్నప్పుడు పూర్తిగా తెరచుకున్నట్ట సృష్టి, మధ్యలో ఉండుట స్థితి, అంటే లయ. సృష్టి స్థితి లయలు ఆ ఉమాలో ఉంది. అందుకే ఓంకారంలో సృష్టి స్థితి లయ కారక శక్తి అంతా ఉంది. అంత గొప్ప విషయం చూడండి ఎంత ఉన్నదో. అలా అక్షరాలు కూడా నోరు తెరుచుకోవడం నుంచి నోరు మూసుకోవడం వరకు ఉంటాయి గనక ఓం నుంచి అక్షరాలన్నీ వచ్చాయి అనడంలో ఇది అర్థం. ఈ ఓంని పరిశీలించుకుంటూ వెళ్ళడమే శ్వాసలో చేసే మరొక క్రియ. ఆ చేసేటప్పుడు అకార ఉకార మకారములు ఓం అన్నప్పుడు పైన నాద నాదాంతములని స్థితి ఉంటుంది. దీని గురించి నాదరూపా దగ్గర చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఏ రోజుకి ఆ రోజే మేము ఎవర్ ఫ్రెష్ అనుకుంటే నేనేం చెప్పలేం. కానీ ఒక చెప్పింది మరొక దానికి అనుబంధం తెచ్చుకుంటే ఇంకా సులభంగా మనం వెళ్ళిపోవచ్చు. కనుక ఓం అన్నప్పుడు మనకి స్థూలంగా వినబడింది, మకారంతో ఆగిపోయింది. స్థూలనాదం మకారంతో ఆగిపోయింది. ఓం అకార ఉకార మకారములు స్థూలనాదాలు. దాని తర్వాత సూక్ష్మనాదం, అది మనకు వినబడదు. ఓం దానికి వెళ్ళిపోతుంది. దేనిలోకి వెళ్ళింది తెలుసా? అసలు నువ్వు ఓంకారం దేని నుంచి ప్రారంభించవో దాంట్లోకి వెళ్ళిందిట. దేని నుంచి ప్రారంభించావు మనకు తెలుసా? ఆలోచించండి. ఓం అని ఏ చైతన్యం వల్ల అనగలిగావు నువ్వు? అది అన్న తర్వాత దాని లీనమైంది, అక్కడ తెలుస్తుందిట. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే పరమ చైతన్యంలోకి తీసుకువెళ్తుంది. ఆ సూక్ష్మ నాదములు అని వినబడే నాదములు అకార ఉకార మకారములైతే వినబడని నాదములు 8 అని మనం చెప్పుకున్నాం. అకార ఉకార మకారములు సరిగ్గా మనకి భ్రూమధ్యస్థానంతా అయిపోతాయి. భ్రూమధ్యం దాటిన తర్వాత సహస్రారం వరకు కలుపుకుంటే సూక్ష్మ నాదానికి తురీయమని ఒకే పేరు పెట్టేసింది ఉపనిషత్తు. కనుక 3 అది 4వది. ఇక్కడ నుంచి సహస్రారం వరకు ఉన్నది 4వది. కానీ అకార ఉకార మకారములు జాగ్రస్వప్న సుషుప్తుల్ని బ్రహ్మవిష్ణు రుద్రుల్ని సృష్టి స్థితి లయల్ని ఈ 3ని చెప్తూ ఉంటాయి. ఈ 3ను ఉంటూనే 3కి దాటినదేదో అది తురీయంలో తెలుసుకోవాలి. ఆ తురీయంకి చేరిపోతే అదే లయం, మోక్షం. తురియ స్థితిని పొందినవాడే సమాధి స్థితిని పొందినవాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ తురియం ఏది? మకారానికి పైన ఉంది, ఆ ఉ మా, మాకి పైన అది ఉంది. ఈ తురియంలో మనం సూక్ష్మ భూమికల కింద రోధిని నాద నాదాంత ఉన్మని అని మనోన్మని నామానికి చాలా విశేషంగా అర్థం చెప్పుకున్నాం కదా. తురియం అన్నప్పుడు భ్రూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉన్న సూక్ష్మ భూమికలు ఇవన్నీ కలుపుకుంటే మొత్తానికి తురియం అంతా కలుపుకుంటే కేవలం త్రిగుణాతీతమైన బ్రహ్మము. అకార ఉకార మకారములు త్రిగుణములతో కూడిన బ్రహ్మము. కనుక అకార ఉకార మకారములు సగుణ బ్రహ్మము, ఆ తురీయము నిర్గుణ బ్రహ్మము రెండు కలిపి ఒక దాంట్లో పట్టుకోవాలి మనం, ఇది తెలుసుకోవాల్సింది. కనుక తురీయ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మాన్ని చేరుకోవడమే కదా పరమావధి. కనుక అది వెళ్ళాలి అంటే ముందు మాలిని హంసినిగా మనలో నడయాడుతున్నటువంటి తల్లిని ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్ళగలిగితే అక్కడికి వచ్చింది. ఆ తర్వాత తురీయంలోకి ఈ మకారం లయించిపోవాలి. మకారం లయించిపోయిన తురియ స్థితి ఉందే అది అచలం స్థాణు స్థితి. కనుక మకారము లయించిన స్థితే మా లయ అచలము, ఇది తెలుసుకోవాలి. మలయాచలము అంటే ఇదే అర్థము. మకారము లయించేటటువంటి అచలమైన తురియ భూమిక అనగా సహస్రార స్థానము, అదే ఇక్కడ. అను మలయాచలవాసిని అనగా సహస్రారమునందున్న తల్లి, ఇంత విశేషమైన భావం ఉన్నది. సుముఖీ నలిని శుభ్రు శోభనా సురనాయిక, ఈ నాలుగు నామాలు కలిపి సుముఖి అనబడే అమ్మవారి మంత్రం అండి. ఇదొక విశేషం. ఈ తల్లి ఉపాసన చేస్తే కొంచెం సుముఖత్వం వస్తుందట. ఎవరికి? చేసిన వాడికి. మనకు లోకమంతా సుముఖంగా ఉండాలనుకుంటాం కానీ మన ముఖం ఎలా ఉందో చూసుకో, వచ్చింది బాధ అది. సుముఖం అంటే ఎవడైనా మనకి అనుకూలంగా ఉంటే సుముఖం అంటాం, అంతే కదా. ఎవరి దగ్గరకో వెళతామో, ఏదో పని సాధించాలని, వాడు ముందు నవ్వాడు అనుకోండి, అమ్మయ్యా సగం పని సక్సెస్ అయిపోయింది అనిపిస్తుంది. సుముఖం, నవ్వే ముఖం సుముఖం, తీయగా పలకరించే ముఖం సుముఖం. అంతేగాని డౌట్ ముఖం, కోపం ముఖం, ద్వేషం ముఖం, ఇవన్నీ దుర్ముఖం. రెండు ఉన్నాయట, దుర్ముఖ సుముఖ అని రెండు శక్తులు. అయితే మనం ఏం చేస్తాం, కర్మ కొద్ది ఏదో ముఖం ఉంటుంది. కానీ అమ్మ నాన్నెప్పుడు సుముఖంగా ఉంచుతల్లి అని ప్రార్థించాలి. అది ప్రార్థించాలంటే ఈ నామాలు అనుకోవాలట. ఆ సుముఖి లక్షణం ఎలా ఉంటుంది చూడండి. సుముఖి ముందు మామూలుగా చూద్దాం, చక్కని ముఖం. అమ్మవారి ముఖం చాలా అందంగా ఉందట. సుముఖి, సు అంటే అన్ని మేలైన లక్షణములు సులో ఉన్నాయి, ఆ మాటలో ఉన్నాయి. అన్ని మేలు మంచి అవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి ముఖం అమ్మవారి దగ్గర, చక్కని నవ్వు, చక్కని కళ్ళు, ఆ చక్కని నుదురు, చక్కని కపోలములు, చక్కని చుబుకము, ఆ చక్కని జుట్టు, ఇవంతా చూస్తున్న అమ్మ ముఖం సుముఖం. అంతేకాదు అది ఎలా ఉందగ ముఖం అంటే వికసించిన పద్మంలాగుంది కనుక నలిని, సుముఖి నలిని వికసించిన పద్మంలా ఉంది. ముఖ్యంగా కనుబొమ్మలు చాలా ముఖ్యం. కొందరికిలా ముడుచుకుంటూ ఉంటాయి, కొందరికిలా తెరుచుకుంటుంటాయి. ఒకసారి పట్టి వచ్చేది ముట్టినప్పుడు ముడుచుకున్నాయంటే అది డౌటో కోపం వచ్చిందని అర్థం. మామూలుగా ఉన్నాయంటే అబ్బా అర్థమైపోతుందని అర్థం. కనుక సందేహాలు కోపాలు వచ్చినప్పుడు భ్రుకుటి ముడివేసెను అని మనం అంటూ ఉంటాం లోకంలో. కనుబొమ్మలు ముడివేయుట, నుదురంతా ముడియవుట, ఇవన్నీ కూడా వికారాలు. ఆ కనుబొమ్మలు ఎలా ఉండాలి? చక్కగా తీర్చిదిద్దినట్టు, ముడతలు మొదలు లేకుండా చక్కగా ఉంటే శుభ్రూహు. భ్రూ అంటే కనుబొమ్మలు, శుభ్రూహు. చూడండి, సుముఖి లలిని శుభ్రూహు. మొత్తానికి ముఖం అలా ఉంటే ఆ ముఖానికి ఒక శోభ, చూసేవారికి శోభ. అందుకే శోభనా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ ముఖంతోనే తనను ఆశ్రయించి అమ్మా కాపాడమ్మా అసురుల బాధ ఎక్కువైపోయింది అని దేవతలందరూ పాదాలు పట్టుకున్నారు. భండాసురుడు రానియండి, మహిషాసురుడు రానియండి, చండముండలు రానియండి, శుంభని శుంభలు రానియండి. ఎవరు ఎలాగొచ్చినా దేవతలు అమ్మా అన్న నేర్చుకున్నారండి. ఇది గొప్ప విషయం. కష్టం వస్తే అమ్మా అనడం మన వ్యవహారమే కాదు, దేవతల వ్యవహారం కూడా. అమ్మా అన్నారు అనగానే ఆ తల్లి వాళ్ళని ఒకసారి చూసిందిట. చూడగానే వాళ్ళకి ధైర్యం వచ్చింది. సుముఖంగా వికసించిన వదనంతో, చక్కని కనుబొమ్మలతో మీకు శుభం కలుగుతుందిరా నాన్న అని చూసిందిట. అప్పుడు ఆ చూసి ఆ దేవతలను అనుగ్రహించింది కనుక సురనాయిక. తర్వాత మాట సుముఖి నలిని శుభ్రూహు శోభనా సురనాయిక. ఈ మాటను అలాగే మనం గమనించుకుంటూ ఇప్పుడు మరో విశేషం. ఇందులో అసలు ప్రధాన దేవత సుముఖి అనే దేవత. ఈ నలిని శుభ్రు శోభనా సురనాయికలో నాలుగు బీజాక్షరాలు నిక్షిప్తం చేశాడు, అది తెలుసుకోవాల్సింది. అందులో మొదటిదానికి సూచన శ్రీంకారం, ఇంకెక్కువ చెప్పకూడదు. ప్రతిదానికి భ్రూస్థానంలో ఉన్న బీజాక్షం పట్టుకోగలగాల తెస్తే మొత్తం నాలుగు బీజాక్షాలతో సుముఖి అనే దేవత యొక్క మంత్రం. మిగిలిన బీజాక్షాలు తెలియకపోయినా శ్రీ సుముఖ్యయి నమః అనే మంత్రం ఇందులో మనకి కనబడుతున్నది. సుముఖి, ఇప్పుడు ఈ మాట పరిశీలన చేయాలి. సుముఖము అంటే ఎప్పుడు ఉండాలి కదండి. మొన్నేమో చాలా కోపంగా బాధగా విన్నాం, ఇవాళ నవ్వుతూ విన్నామంటే మొన్నటిది గుర్తుపెట్టుకోవాలి, ఇవాళది గుర్తుపెట్టుకోవాలా? మళ్ళీ రేపు ఎలా ఉంటుందో అని భయపడాలా? కనుక ఒక కన్సిస్టెన్సీ, ఒక సుస్థిరత్వం లేదే ముఖాలకి. అమ్మవారి ముఖానికి ఎప్పుడు సుముఖమేట. అందుకే ఒకప్పుడు సుముఖము, మరొకప్పుడు మరొకటి అని లేదు అమ్మవారికి, సుముఖ ఆవిడ. సుముఖం అనే మాట అర్థం చేసుకోవాలంటే కొంచెం ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలండి. సరిగ్గా మనకు ఉపనిషత్తుల్లో ఛాందోగ్యంలో కూడా కనబడుతుంది విషయం మనకి. ఆత్మసాధనకు పంపిస్తాడు శిష్యుణ్ణి. శిష్యుడు బ్రహ్మ సాధన చేసి బ్రహ్మతత్వం తెలుసుకుని వస్తాడట. వస్తే అబ్బా నీ ముఖం చాలా వెలిగిపోతుంది అయ్యా అంటాడండి గురువు. అన్నప్పుడు చాలా గొప్ప మాట అంటాడు, బ్రహ్మ విధివా సౌమ్యతే ముఖం భాతి. ఓ సౌమ్యుడా, సౌమ్య అంటే నాయన అని ఒక అర్థం. ఓ సౌమ్య, నీ ముఖం బ్రహ్మవేత్త ముఖంలా ఉందయ్యా అన్నట్ట. అంటే బ్రహ్మవేత్త ముఖం ఎప్పుడు ఆనందంగా వికసిస్తూ కనబడుతుంది. కావాలంటే ఒక్కసారి రామకృష్ణ పరమహంస ముఖం ఆ పటం ముందు నిలబడి చూడండి, ఆ చిన్న నవ్వు, ఆ నిర్వీకారమైన స్థితి, లేదా రమణ మహర్షి కళ్ళల్లో చూడండి కనబడుతుంది. ఇక్కడ ఒక చంద్రశేఖర భారతీ స్వామివారిని, ఒక చంద్రశేఖర సరస్వతీ స్వామివారి ముఖాల్లో చూస్తే కనబడుతుంది. వాళ్ళది ఎప్పుడు సుముఖ నిరామయమైనటువంటి నిర్మలమైన ఆనందం తొణికిసలాడుతుంటుంది. బ్రహ్మవేత్త ముఖంలోనే అలా ఉన్నప్పుడు బ్రహ్మమే రూపం ధరించినప్పుడు ఆ ముఖం ఎలా ఉంటుందండి? అందుకే అమ్మ ముఖంలో బ్రహ్మజ్ఞాన సంపద అక్కడ ప్రసరింపబడుతున్నది. కనుక అమ్మ ముఖం నుండి బ్రహ్మజ్ఞాన సంపద ప్రసరింపబడుతుంది కనుక అది సుముఖి. దానితో వికసించి ఉంది కనుక నళిని. ఇది ఇక్కడ మాట. ఈ నళిని అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ అమ్మ పద్మస్వరూపిణి, నళిని అన్న పద్మిని అన్న ఒకటే విషయం. ఇక్కడ అమ్మ పద్మినీదేవి అది ఇక్కడ చెప్పుకోవాల్సింది. పద్మినీ జాతి స్త్రీ అని స్త్రీజాతుల్లో ఉత్కృష్టమైన వాళ్ళని చెప్తారు. ఎన్నో పుణ్యములు గర్జన్మల్లో చేసుకుని ఉంటే ఆ పుణ్య సంస్కారాల వల్ల ఒక నిర్మలమైన దివ్య సాముద్రిక లక్షణము కలిగిన స్త్రీ జన్మ వస్తుందట. ఆ జన్మలో ఆ శరీర లక్షణములు, ఆ స్వభావములకు పద్మిని స్వభావములు అంటారు. ఇది ఉత్తమమైన స్థితి. ఈ స్థితి దేవతలకు ఉంటున్నది. దేవదేవి ఎప్పుడూ కూడా అటువంటి స్థితిలో ఉంది. పద్మిని అంటే ఇది ఒక విధంగా మహాలక్ష్మి స్వరూపం అదే ఆ పద్మిని. అందుకే అమ్మవారిని వర్ణించేటప్పుడు పాద పద్మము, ముఖ పద్మము, నయన పద్మము, హస్త పద్మము అంటే ఆ వికసన లక్షణము, ఆ పూర్ణత లక్షణమే పద్మము యొక్క శక్తి. వికసించుట, నిండుతనము, ఈ రెండూ ఎక్కడుంటాయో అది పద్మలక్షణం. అమ్మవారి దగ్గర అది సంపూర్ణముగా ఉంది నళిని. ఇందులో మనకు తెలియకుండానే మనల్ని ఈ క్షణంలో అద్భుతమైన పవిత్రం చేసిన నామాలు రెండు చెప్పుకున్నాం మనం. ఒకటి నందిని, ఇంకోటి నళిని. ఈ రెండు చెప్పడంలో అమ్మవారు గంగారూపిణి అని చెప్పడం ఇందులో ప్రధానమైన అర్థము. నందిని, నళిని, సీత, మాలినీచ మహాపగ, ఇప్పుడు ఎన్నొచ్చే చూడండి, మాలినీచ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదేశ్వరి. ఈ నామాలు అనుకుని రోజు స్నానం చేయమని మనకు ధర్మశాస్త్రం చెప్తున్నది. గంగలో స్నానం చేసామా సంతోషం, నిత్యం నిత్యం గంగా స్నానం ఎక్కడవుతుంది? కనుక ఇంట్లో నువ్వు బాత్రూముల్లో స్నానం చేసినా ఆ నీళ్లల్లో చెయ్యి వేసి నామాలు అనుకో అన్నారు. ఏవి? నందిని, నళిని, సీత, మాలినీచ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదేశ్వరి. ఈ ద్వాదశ నామాలు అనుకుని స్నానం చేయమని మన పెద్దవాళ్ళు ధర్మశాస్త్రాలు రాసిపెట్టారండి. స్నాన ప్రక్రియలో ఇది ఇది. అందుకు నందిని, నళిని, మాలిని అనే మూడు నామాలు మనకి ఆ క్రమంలో అక్కడ పెట్టాలి, అక్కడ పొదిగి పెట్టేశారు. ఇక్కడ హంసిని చెప్పుకున్నాం, మాలిని చెప్పుకున్నాం, నందిని నిన్న సాయంత్రం చివరిలో చెప్పుకున్నాం, ఇప్పుడు మాలిని కూడా వచ్చింది. కనుక గంగాది పవిత్ర నదీ రూపిణిగా ఉండి తరింపజేసేది కూడా అమ్మయే. దేవి భాగవతం చెప్తోంది కదా గంగ అమ్మవారి రూపమే. కనుక గంగ ఒకరు, అమ్మవారు ఒకరు కాదు, గంగ సాక్షాత్ జగదంబ రూపిణి. ఆ తల్లి ఆ శివ జటాజుట నుంచి కదిలి వచ్చి మనల్ని అందరినీ తరింపజేస్తున్నది సాక్షాత్ విష్ణు రూపిణి అని. రాధాకృష్ణులు ద్రవీభూతమై గంగారూపం ధరించారని, దాన్ని శివుడు తన జటాజుటంలో బంధించి భూమికి తర్వాత అనుగ్రహించాడని దేవి భాగవతం చెప్తున్న ఒక అద్భుతమైన వృత్తం. అందుకే అమ్మవారు గంగయే. అందుకే ఇక్కడ గంగ ముందు కూడా శ్రీచక్రం పెట్టారు ఈ ఆలయంలో. ఎందుకంటే శ్రీచక్రాధిదేవత అయిన శ్రీమాతయే గంగామాత. అందుకే ఆ గంగాగౌరీ సమేతుడైన పరమేశ్వరుని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందుకు నళిని అని పరమ పవిత్ర రూపిణి అని ఇక్కడ అర్థం. ఇంతవరకు వికసన రూపం చెప్పుకున్నాం. గంగలో స్నానం చేస్తే ఎంత పవిత్రమో అమ్మ ముఖాన్ని ధ్యానం చేస్తే అంత ఫలితం అండి. అందుకే అమ్మ సుముఖి నళిని, ఆ ముఖ ధ్యానమే మన గంగా స్నాన ఫలము. అందుకే అసలు గంగా స్నానం ఒకటి చెప్పారు శ్రీ విద్యలో. అదేంటంటే ప్రాతకాలంలో నువ్వు లేచి కిందకు కూడా దిక్కుండానే అమ్మ యొక్క వదనాన్ని ధ్యానించు. ప్రాతస్మరా మిలలిత వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం అలా ధ్యానిస్తుంటే ఆ సుముఖి ధ్యానించావు కదా, అదే నీ గంగా స్నానం చేసిన ఫలితం. అలా చేశాను కనుక తర స్నానం చేయలేదు అనద్దు. అది నీళ్ల స్నానం, ఇది గంగా స్నానం. ఇది చాలా ముఖ్యం, మానసిక స్నానం. ఇది చేయింద చేసిన ప్రయోజనం లేదు, ఇది చేసే చేయమన్నారు కానీ అది వదిలియమని లేదు ఇక్కడ. అందుకే నళిని అయినటువంటి అమ్మ యొక్క పరమ పావనమైనటువంటి ఆ ముఖ ధ్యానానికి మనం నమస్కారం చేసుకుంటే శుభ్రూహు చక్కని కనుబొమ్మలు కలిగినది అని వర్ణించారు. కనుబొమ్మల ధ్యానం ఒక విశేషం. ఎందుకంటే మన దృష్టి ఎప్పుడు ఉండవలసింది అక్కడేగా, కనుబొమ్మలే మన కనుబొమ్మల నడిమి స్థానము. అది ఇక్కడున్న ఈ శక్తి మనకి ఇక్కడ పరిమితంగా ఉంటే అక్కడ అపరిమితంగా ఉంది. అందుకే భ్రువో ఉచ సంధ్యయోస్తేజః అని అమ్మవారి రూపవర్ణంలో బ్రహ్మాండ పురాణం చెప్తుంది. సంధ్య యొక్క తేజస్సే కనుబొమ్మలుగా వచ్చింది అని. ఒక్కొక్క శరీరావయవం ఒక్కొక్క దేవతాస్వరూపం అన్నారు కదా, కనుక అమ్మ కనుబొమ్మలు సంధ్యాకాలం యొక్క తేజస్సు. ఆ మాటనే శంకర భగవత్పాదులు వారు సౌందర్య లహరిలో దర్శించి మనకు చూపించారు. అందుకు శుభ్రూహు అంటే ఆ సంధ్యాస్వరూపిణ్ణి ఇక్కడ మనకి ధ్యానం చేయిస్తున్నారు. శోభన, ఇది గొప్ప విషయం ఇది. ఈ శోభన అంటే మంగళకరమైన అని అర్థం. ఆనందము మంగళము ఈ రెండు భావాల కలయికని శోభనము అని అంటారు. అందుక ఆ తల్లి ఆ శోభనారూపిణి నిర్వికార స్థితి శోభనత్వము అన్నారు. ఇక్కడ అమ్మ ముఖంలో ఏ వికారము లేదండి. వికారము అంటే భయము, అజ్ఞానము, ఈర్ష, అసూయ, దుఃఖము, ఇవన్నీ వికారములు. ఇవి లేని కేవల జ్ఞానానంద స్వరూపమే నిర్వికారం. ఇలా మొత్తం సుముఖీలన్నీ శుభ్ర శోభన పట్టుకుంటే అంత బ్రహ్మ విద్యాస్వరూపిణి అమ్మ. ఆవిడ స్వరూపంలోనే బ్రహ్మ విద్యా లక్షణములు గోచరిస్తున్నాయి. సురనాయిక, ఆవిడ దేవతలకు నాయకురాలు. అందుకే ఎప్పుడు అమ్మవారిని ఒక దేవత అనుకోకూడదు, దేవతలకు నాయకురాలు అనుకోవాలి. అందుకే నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః అన్నారు దేవతలందరూ. అందుకు దేవీ మహాదేవి అన్నారు. ముందు దేవి అని ఎందుకన్నారంటే అందరిలో ప్రకాశించే దానం నువ్వే అని. కానీ దేవి అంటే మిగిలిన దేవతలతో ఎక్కడ కలిపేస్తామని తేడా తెలియడం కోసం మహాదేవిని మళ్ళీ వెంటనే అన్నారు ఇక్కడ. అందుకు ఆవిడే దేవి, మహాదేవి. అందుకే సురనాయిక మహత్తరా మహిమా దేవతానాం అని శాస్త్రం చెప్తున్నది. దేవతలందరిలోకి వాళ్ళకు కూడా శక్తినిచ్చిన తల్లి గనక మహత్తరా. అందుకు ఆ తల్లిని సురనాయిక. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. ఇక్కడతో ఒక గుర్తు పూర్తయిపోతుంది మనకు. తర్వాత ఒక అద్భుతమైన ప్రవాహంలోకి వెళ్ళబోతున్నాం, దానికి సంసిద్ధులమై ఈ నామంలోకి వెళ్ళిన కాలకంఠి. దీనికి రెండు పాఠాంతరాలు ఉన్నాయి మనకి. కలకంఠి అని కూడా పాఠాంతరం ఉంది. నారాయణ భట్టు పాఠం, ఇంకా మరికొందరు పూర్వ పాఠములన్నీ కూడా కలకంఠి. వైద్యనాథ్ దీక్షితులు ఒక మహానుభావుడు, భాస్కరరావు తర్వాత కాలం వారే కానీ ఆయన పాఠం నారాయణ భట్టు పాఠమే అనుసరించారు ఆయన, మహానుభావుడు ఆయన. కలకంఠి అని తీసుకున్నారు. కలము అంటే అవ్యక్త మధుర ధ్వని. కలశబ్దానికి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కళ అంటే అవ్యక్త మధురధ్వని, కామ కళారూప దగ్గర ఈ విషయం అంతా చెప్పుకున్నాం. ఒకవేళ శ్రద్ధగా వినుంటూ గుర్తుండుంటుంది కనుక ఆ కళ అంటే అవ్యక్త మధురం. అవ్యక్తమైన మధురమైన ధ్వని అమ్మవారి యొక్క కంఠంలోంచి వస్తుందట. అందుకు అమ్మ కంఠసీమని ధ్యానిస్తేనే మన కంఠంకు బాగుంటుంది. విశుద్ధి చక్రం చాలా ముఖ్యమండి. ప్రాణశక్తికి కేంద్రస్థానం విశుద్ధి. అందుకు ఎవరికైనా మహాకోపం వస్తే పేకనొక్కుతా అంటూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ఉంది ప్రాణం, జీవుడి స్థానం అది. అలాగే శరీరంలో ఒక్కొక్క స్త్రీ ధ్యానిస్తూ ఉంటే మనకి మూలాధారం గణపతి అయితే స్వాధిష్టానం బ్రహ్మదేవుడు, మణిపూరం విష్ణువు, అనాహతం రుద్రుడు. ఇది జీవుడి స్థానం అని చెప్తారు ఇక్కడ. ఇది ప్రాణస్థానం, జీవహంస చోటది ఈ గూడు. ఇది చాలా ముఖ్యం. అందుకే విశుద్ధి చక్రం గురించి నిన్న మనం శాంతి చెప్పినప్పుడు నాసిక నుంచి 10 అంగుళాలు దిగిరారా అక్కడ కనబడుతుందని చెప్పుకున్నాం కదా. ఆ స్థితి అది కంఠస్థానం. ఇక్కడ ఉంటుంది అసలు శక్తి. కింద నుంచి తయారైన వచ్చినటువంటి అసలు సత్తువ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది రండి. అందుకే చాలా ప్రధానం. అందుకే జ్ఞానేంద్రియములన్నీ తయారై ఉన్నటువంటి శిరస్సుకి కర్మేంద్రియములకి నడుమ స్థానం. ఇక్కడ అటుకి ఇటుకి కర్మజ్ఞానముల కేంద్ర స్థానం అవుతుంది. ఈ స్థానం సామాన్యం కాదు విశుద్ధి చక్రం. అంతేకాదు చక్కటి సంగీతం మొదలైన వాళ్ళు పాడేటటువంటి వాళ్ళు కానీ భగవద్భావనతో చేసి పవిత్రంగా త్యాగరాజుల వాళ్ళలా చేయగలిగితే వాళ్ళు తొందరగా ఆజ్ఞావాదులను వెళ్ళగలటండి. ఎందుకంటే వాళ్ళ విశుద్ధి చక్రాన్ని పవిత్రమైనటువంటి స్వరాలతో భగవద్భావనతో పునీతం చేసుకుంటున్నారు. అది గొప్ప విషయం. అలాగే వేద పఠనం మొదలైన చేసే వాళ్ళకు కూడా తేజస్సు అక్కడ విశుద్ధి చక్రం నుంచి దివ్యత్వం పలుకుతోంది. అది విశేషం. ఇవన్నీ ఇలా చాలా లోతైనవి. అంతేకాదు ఎప్పుడో ఒక పాట వినుంటాం మనం, ఎప్పుడో చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడైనా కూర్చుంటే ఒక్కసారి గుర్తొస్తుంది కానీ కొంచెం చూస్తే అది లోపల ప్లే అవుతున్నట్టే ఉంటుందండి. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా లోపల వింటున్నట్టు అనిపిస్తుంది కదా. మన లోపల కూడా ఏదో డిస్క్ ఒకటి ఉంది అనమాట, రికార్డ్ చేసి పెట్టేసేది ఉంటాయి ఇవన్నీ. అలాంటి శబ్దాన్ని గ్రహించి భద్రపరిచే చోటు ఇదిటండి మనకి. ఇక్కడ చిన్న శిష్యం కాదు, అక్కడ అక్కడ అక్షరమును స్ఫుటీకృతం. అక్కడి నుంచి లోపలంతా అస్పష్టంగా విత్తన దశ అంకుర దశలో వచ్చినవి స్ఫుటంగా విచ్చుకుంటాయి అక్కడ. అందుకే ఆ స్థానానికి చాలా ప్రధానమైనది. ఆ కారణం చేతనే మహానుభావుడు శ్రీహర్షుడు అమ్మవారిని ధ్యానం చేసి స్తుతించేటప్పుడు ఆ కంఠాన్ని వర్ణించుతూ చాలా గొప్ప భావన చేస్తాడు. ఆ భావన శ్రీనాథ మహాకవి ఏం తక్కువ లేకుండానే వర్ణించాడు. జై జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళా కంఠనాళాం త్రివేదీ వెళీం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్లస దృప్తరంగాం అనేకాభిచార క్రియా హోమ ధూమావళీం అని వర్ణిస్తాడు. అమ్మవారి యొక్క శారదాదేవి యొక్క రూపాన్ని వర్ణిస్తూ, అమ్మా గాంధర్వ విద్యా కళా కంఠనాళాం, గాంధర్వ విద్య అంతా నీ కళాకంఠమమ్మ అన్నారు. అందుకే అమ్మ కంఠాసీమని ధ్యానించితే విద్యలు లభిస్తాయి. అందుకే కలకంఠీం అనే మాట మనకి ఓంకార పంజర సుఖీం ఉపనిషుదుజ్ఞానకేలి కలకంఠీం అక్కడ కలకంఠి ఇక్కడ కలకంఠి. కనుక కలకంఠి నామ స్వీకరిస్తే ఎన్ని భావాలు తీసుకోవచ్చు. అవ్యక్త మధురనాదం పలికేటువంటి ఆ కంఠసీమలో మూడు గీతలు కనబడుతున్నాయట. శంకరులు అంటారు, అమ్మా మూడు గీతలు ఏమిటమ్మా, నీ కంఠమంతా సంగీత విద్యను చెప్పడం కోసం, సంగీతంలో ఉన్న షడ్జ మధ్యమ గాంధార గ్రామములు చెప్పడానికే ఆ మూడు గీతలు ఉన్నాయా అని వర్ణించారు శంకరులు. అంతేకాదు మంగళసూత్రం ఆయన కట్టాడు, అది లోప కిందకుంది, కంఠం నుంచి వేలాడుతుంది. ఆ కట్టిన మంగళసూత్రంలో 9 చొప్పున 3 పేటలు చేసి కట్టారని ఆ 3 సంఖ్య చెప్పడం కోసం అక్కడ 3 చూపిస్తున్నావా అని వర్ణించారు. ఎన్ని విషయములు చూడండి ఇక్కడ. ఇది శంకరులు చేసిన ఒక గ్రమ్యమైనటువంటి భావన. కనుక కలకంఠి అన్నప్పుడు ఇవన్నీ భావన చేసుకోవాల్సిందే. అటువంటి భవ్యమైన అమ్మ కలకంఠి. మరి కాలకంఠి అంటారండి, తప్ప, తప్పేం కాదుట. కాలకంఠి నామం కూడా స్వీకార్యమే. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక చిత్రమైన వైఖరి ఉందండి. ఒక మహానుభావుడు ఉన్నాడంటే వాళ్ళు ఏదో ఒకటి ఎత్తి చూపించాలని ప్రయత్నం చేస్తారు. ఎంత సిద్ధపురుషుడైనా మానవుడిగా వచ్చాడు గనక వాడికి ఎక్కడో ఒక దగ్గర పొరపాటు ఉండి ఉండవచ్చుగాక, లేదా మనకు పొరపాటులా కనిపించవచ్చుగాక, రెండు జాగ్రత్తగా చూడాలి. ఇంకా అది చూసుకుని రాద్ధాంతం మొదలు పెడతారు ఒక్కొక్కడు. ఒక మహానుభావుడు గురించి చెప్తే వాడు గొప్ప సంగీత విద్వాంసుడు అండి అంటే విన్నామండి కానీ తాగుతాడు తెలుసా అని. వాడు తాగుతాడు వీడెందుకు, అక్కడ చెప్తున్నది వాడు సంగీత విద్వాసుడు అన్న విషయం. ఆ సంగీతం గురించి మాట్లాడు అంటే వాడు గొప్పతనాన్ని కాకుండా వాళ్ళు ఒక నెగిటివ్ చెప్పేసుకుంటే అందరూ అని అలాంటి వాళ్ళే అనుకుని తృప్తి పడిపోవడం అనమాట. ఇది ఒక సైకాలజీ, ఇది చాలా భయంకరం, ఇది లోకంలో ఉంటుంది. అందుకే ఎప్పుడు లోకం మెప్పు కోసం కానీ మనం కాలక్షేపం కాలం వ్యయం చేసామనుకోండి అంతకంటే వేస్ట్ మరొకటి ఉండదు. ఈ లోకం మెప్పు చాలా భయంకరం. ఇవాళ ఆహోహో అంటారు, రేపు పొద్దున ఇంకోలా అంటారు. లోకం ఎప్పుడు, ఇంతవరకు లోకం అంతా మెచ్చుకున్న ఒక్క వ్యక్తిని చూపించండి. పోనీ అందరూ మెచ్చుకున్న వ్యక్తిని నిందించని వాళ్ళు ఉన్నారా? రామచంద్రమూర్తికే తప్పలేదు. శంకరులు దుర్వాసన ప్రతీకార దశకంలో ఇదే చెప్తాడు, అయ్యా కీర్తి గురించి ఎంత అసహ్యమో ఆలోచించాలంటే మహాత్ముల చరిత్ర చూసుకున్నారు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, ఫలానా ఒక యతీశ్వరుడు అండి మహాత్ముడు అంటే విన్నామండి కానీ చిన్నప్పుడు గొడుకేలాడు తెలుసా అంటాడు. ఆ చిన్నప్పుడు గోళికాయలకి యతీశ్వరుడికి ఏమైనా సంబంధం ఉందా? ఇదొకటి. ఎవడైనా ఉన్నాడంటే ముందు నెగిటివ్ వెతకడం ఇది బాగా తప్పండి. ఒక విధంగా ఒక మంచి పని చేసేవాడు వెనకాల చెడ్డ ఉండవచ్చుగాక, కానీ నీకు అనవసరం. నువ్వు మంచిని కీర్తించిన అలవాటు చేసుకో, ఇది చాలా. దీనికి అనసూయ అంటారు, అది చాలా ముఖ్య గుణం. దోషదర్శనం అసూయ. అందుకు నువ్వు ముందు అనసూయ స్థితికి ఎప్పుడైనా చేరితే, అంటే దోషములు చూడని స్థితికి నువ్వు చేరగలిగితే, అప్పుడు నువ్వు త్రిగుణాతీత స్థితికి వెళతావయ్యా. నువ్వు ముందు అనసూయకు చేరితే తర్వాత అత్రి అవుతావు. అత్రి అనసూయ స్థితికి నువ్వు వెళ్ళగలిగితే పరమాత్మ నీకు దత్తుడైపోతాడు తెలుసుకో అన్నాడు ఇక్కడ శ్రీ దత్తాత్రేయాయ నమః. ఇవాళ వచ్చాడు మొత్తానికి. అందుకే మన అనసూయాభావం కల్టివేట్ చేసుకోవాలి. మన మహామహా పండితులకు కూడా ఇది ఒక భయంకరమైన దోషం అండి. వాళ్ళు చాలా జ్ఞానులు మహాత్ములు కానీ దోష పరిగ్రహణే. పండితుడు దోషజ్ఞుడిని పేరుంది కాదనం, కానీ అదే పనిచేస్తే అలాగండి. ఇక్కడ అసలు గొప్పతనం ఉన్నా ఎప్రిషియేట్ చేయలేరు, అది చాలా భయంకరం. ఇది ప్రతివాడిలో ఏదో రూపంలో ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అవస్థ. అయితే ఈ అసూయ వల్ల మనం ఎవడి మీద అసూయపడ్డాను వాడికి ఏం ప్రమాదం లేదుట. వాడికి కూడా ఇదివరకటి పూర్వ పుణ్యములు పాపములు ఏవో ఉంటాయట. ఈ నిందించే వాళ్ళ వల్ల ఆయనకి హ్యాపీట. వీడి పాపాలు ఏవో ఉంటాయో అవన్నీ ఖర్చు అయిపోతాయటండి ఇదికోసండి. అందుకు ఎవడే నిందించేవాడు తెలుసు సంతోషించాలి, వాళ్ళు కొన్ని పోయినవని. ఇవన్నీ కూడా అది గొప్ప విషయం. అందుకే వీటికి అంటకుండా ఉండే స్వభావం ఎలా తెచ్చుకోవాలో చెప్తూ శంకరులు దుర్వాసన ప్రతీకార దశకంలో చెప్పారు. ఏ ఆ మహాత్ముని మాత్రం నిందించేవాళ్ళు లేరు, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు, ఉంటూ ఉంటారు. ఆ మాటకు వస్తే శివుణ్ణి నిందించేవాళ్ళు విష్ణువుని నిందించేవాళ్ళు ఉంటారు. ఈ వీడికి శివుడు చేసిన అపకారము లేదు, విష్ణువు చేసిన ఉపకారము లేదు, అటు విష్ణువు చేసిన అపకారము లేదు, శివుడు చేసిన ఉపకారము లేదు. మరి ఎందుకది? అదొక స్వభావం అంతే, అది దుస్వభావం. అందుకే అటువంటి స్వభావాన్ని మనం వదిలిపెట్టుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అందుకే కొందరు ఇక్కడ బయలుదేరిపోయి మా భాస్కర్ రాయలు వా మాచారం అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడాడు, మహాపాపం, మహాత్ముల గురించి ఏం మనరాదు, మనకేం తెలుసు ఎవడాచారం ఏమిటో, వాళ్ళ తపస్సు ఏమిటో మనకు తెలుసా? భాస్కర్ రాయలు ఎంత గొప్పవారో ఇంకా సందర్భాల్లో తెలిస్తే. సూర్య భగవాన్ని పిలిచి ఇతను బాగు చేయని అడిగట్ట, ఇతను జాతకంలో లేదయ్యా నేనేం చేయను అన్నాడు. నువ్వు కానీ చెయ్యకపోతే నీకు పూజలు లేకుండా చేస్తాను జాగ్రత్తనట్టండి. ఎంత శక్తితో చూడండి, అక్కడ చిన్న విషయం కాదు. ఆ రహస్యాలు ఇంకా తర్వాత చేర్చుకుందాం. భాస్కర్ రాయల వారి యొక్క శక్తి విశేషం సామాన్యం కాదు. ఆ మహానుభావుడు వరివశ్య రహస్యాలు లాంటివి రచించిన మహాత్ముడు సందర్భం బట్టి. మొత్తానికి భాష్యకారులు అందరూ మహాత్ములే. అటు భాస్కర్ రాయలు, అంతకుముందు నారాయణ భట్టు, ఇంకా ఎందరు సిద్ధపురుషులు పుట్టారండి శ్రీ విద్యలో. ఇప్పటికీ ఉన్నారు అనేక మంది. అసలు గుంటూరు చేసుకున్న గొప్ప భాగ్యం ఏంటంటే శ్రీ విద్యలో పరాకోటికి చెందిన మహాత్ములు శ్రీ 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 కళ్యాణంద భారతీ స్వామి వారు. వారి స్మరణ చేతన మనం ధన్యులమవుతాం. ఆయన కళ్యాణ శ్రీకళ అనకు అద్భుతమైన భాష్యాన్ని రచించారు. అన్నీ అమ్మవారి దయవల్ల పఠించి గురువుల కృప వల్ల అర్థం చేసుకుని అమ్మ పాదాల దగ్గర కూర్చుని విలపిస్తే అక్కడొచ్చిన భావం ఏదో ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తానికి ప్రతి మహాత్ముల భావాన్ని మథనం చేసుకుని నాకు సాధనగా చేసుకుని ఆ సాధనలో పొందిన అనుభవాన్ని ఆనందాన్ని సౌహృదయులతో పంచుకుంటున్నాం. అదే ఇక్కడ జరుగుతున్నటువంటి పని. ఈ పంచుకోవడానికి 40 రోజులు ఒక చోట అవకాశం ఇచ్చారు జగద్గురువులంతా. ఇంకేం లేదండి ఇక్కడ. మొత్తానికి కలకంఠి అనే మాటని కాలకంఠి అనే పాఠం కూడా ఉన్నది. అయితే మహానుభావులు ప్రమాణం లేకుండా చెప్తారా, భాస్కరాయల వారు ఊరికనే చెప్తారా అని చూస్తే కాలకంఠి అనే శబ్దానికి భాస్కరులు చెప్పిన అర్థం మొదటి నుంచి మన శివ భవ అని అన్నప్పుడు శివుని యొక్క స్త్రీశక్తిగా అమ్మవారిని చూపిస్తున్నప్పుడు అమ్మవారు కూడా కాలకంఠి, శివుడికి కాలకంఠుడు అని పేరు వచ్చిందంటే నల్లని కంఠంతో ఉన్నాడు నీలకంఠుడు, అందుకే అమ్మవారు కూడా కాలకంఠి అన్నారు. ఎందుకు శివుడిలోని అర్ధభాగం కదా ఆవిడ, కొరకు ఆయనకుంటే ఈయనకి ఈవిడికి ఆ లక్షణం ఉంటుంది కనుక కాలకంఠి అంటే శివునికి అభిన్నురాలు అని చెప్పడం దీనిలో ఉన్న భావం ఎంత అందంగా ఉందండి. అంతేకాదు కాలకంఠి అనే నామంతో పురాణంలో అమ్మవారి రూపం ఉంది ఆగమంలో. చూడండి, ససజ్జ కాళీం కమారిహి కాలకంఠీం కపర్దినీం. ఈ కపర్దిని నామం కూడా మనకు తర్వాత వస్తుంది. కాలకంఠీం కపర్దినీం కాళీం అన్నారు ఇక్కడ. దారుకాసురుడు ఒక రాక్షుడు నట్ట. ఇతడు దేవతలందరినీ పీడిస్తూ విహరిస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ శివుడి వద్ద శరణ పెడితే ఆయన ఒక్కసారి కాళీదేవుని తలుచుకున్నట్ట. ఆ కాళి ఆయన నుంచి వచ్చిందిటండి. చూడండి, అమ్మవారి నుంచి రావచ్చుగా, ఆయన నుంచి ఎందుకు వచ్చింది, ఆయనే అమ్మవారని చెప్పడం. ఆ ససజ్జ కాళీం అక్కడి నుంచి కాళీ వచ్చిందట. ఆ వచ్చిన కాళి కాలకంఠి కపర్దిని, ఆవిడ పేరు కాలకంఠి. దారుకాసురుడు అనే రాక్షుడిని సంహరించడానికి కాళీదేవి కాలకంఠి కపర్దిని అనే నామంతో వచ్చింది. అందుకే ఆ రూపంతో వచ్చింది కనుక కాలకంఠి అన్నారు. ఇప్పటికీ కాలకంఠి అనే దేవత ఉన్న క్షేత్రం ఉందిట. అది కాలంజరం అనే క్షేత్రంలో అమ్మవారు కాలకంఠి అనే పేరుతో ఉన్నారు. అలా శక్తిపీఠాల్లో ఎక్కడ కాలకంఠి ఉన్నదో చూపించి పురాణంలో ఎక్కడుందో చూపించాడంటే ఆ మహానుభావుడు దృష్టే దృష్టి అండి. భాస్కరాయలు వారు ఉపాసనా బలం ఉంటే కానీ ఇవన్నీ దర్శించలేరు. కాంతిమతి తర్వాతి మాట కలకంఠి తీసుకోవచ్చు కాలకంఠి. మరి ఎలా అండి అంటే కలకంఠి కాంతిమతి అని మళ్ళీ కాలకంఠి కాంతిమని చదువుకుంటే తప్పేం లేదండి. కాంతిమతి తర్వాత విషయం, ఇంతవరకు తేజస్సు కాంతిక మనకి అనేక అర్థాలు చెప్పాము, అవన్నీ ఇక్కడ భావించి ఆ కాంతిమతి అన్ని కాంతుల సమాహార రూపము ఇది. అంతేకాదు ఇక్కడ కాంతి శబ్దానికి ఇచ్ఛాశక్తినే అర్థం తీసుకోవాలి. ఇచ్ఛాశక్తి స్వరూపిణి ఇది కాంతి. క్షోభిణి ఇది గొప్ప మాట. ఈ క్షోభిణికి కాంతిమతికి ఉన్న సంబంధం చూడాలి. ఇక్కడ కాంతిమతి అంటే ఇచ్ఛాశక్తి స్వరూపిణి. ఈ ఇచ్ఛతోనే ఏం జరిగిందంటే పరమాత్మలో క్షోభ ఏర్పడిందిట. క్షోభ అంటే కలవరపాటుని మన లోకంలో తీసుకోవాల్సిన అర్థం కాదు. ఇక్కడ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి చేత ప్రకృతిలో పరిణామం ఏర్పడింది అని. ఆ మొదటి పరిణామాన్ని క్షోభ అంటారు. ఇది మనం చెప్పుకున్నాం. ఒక కొలనులో రాయి విసిరితే మొట్టమొదటి స్పందన తర్వాత తరంగాల రూపంలో బహురూపంలో వచ్చింది. అందుకే పరమాత్మ యందు ముందుగా ఆయన శక్తి చేతనే అహం అనే స్పందన వచ్చింది. అహం అనే స్పందనతో ముందు ప్రథమ క్షోభ ఏర్పడింది. ఈ క్షోభే స్పందశక్తి. ఆ ప్రథమ క్షోభ నుంచి ప్రపంచమనే క్షోభ ఏర్పడిందిట. కానీ క్షోభ అంటే లోకల్లో మనకు నెగిటివ్ మీనింగ్ అలవాటైపోయి ఇక్కడ కూడా అదే వస్తుంది. కానీ క్షోభిణి అన్నప్పుడు ఇది. దీనికి ప్రమాణంగా ఇచ్ఛాశక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి చేత ఈ ప్రకృతిలో ఒక క్షోభ ఏర్పడి ఆ స్పందన చేత జగత్తంతా ఏర్పడింది. కనుక ప్రథమ స్పందన శక్తి అయిన ఇచ్ఛాశక్తినే క్షోభిణి అంటారు. అందుకే కాంతిమతి క్షోభిణి అనేది ఇచ్ఛాశక్తి స్వరూప అని చెప్తున్నాయి. అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ప్రకృతిం పురుషంచైవ ప్రవిశ్య ఆత్మేచ్ఛయా హరి క్షోభయామాస భగవాన్ సర్గకాలే వ్యపాశ్రిత అని మనకి విష్ణు పురాణం లాంటి గ్రంథాల్లో చెప్తున్న విషయం ఇది. విష్ణువు ఈ జగత్తు నిర్మాణం చేయదలుచుకుని తన శక్తిని ప్రకృతి ఎందు ప్రవేశింపజేశాడు. అప్పుడు ప్రకృతిలో కలవరపాటు ఏర్పడింది. ఆ విధంగా క్షోభయామాస భగవాన్, దీన్ని క్షుభిత క్షోభ అని చెప్తూ ఉన్నారయ్యా. ఇది విషయం. క్షోభిణి సూక్ష్మరూపిణి. ఆ శక్తి ఎలా ఉంటుంది? అత్యంత సూక్ష్మం. సూక్ష్మం అంటే నలుసంత ఉంటుంది కదా? కాదండి, సూక్ష్మము అంటే ఇంద్రియములతో నువ్వు చెప్పలేవు. శక్తి ఎప్పుడు అత్యంత సూక్ష్మమే. అందుకే విశ్వమంతా వ్యాపించిపోయిన శక్తి అత్యంత సూక్ష్మం. ఎందుకంటే చిన్న నలుసంత క్రిమిలో కూడా చైతన్యం ఉంది అంటే దానిలో కూడా దూరాలంటే అంత సూక్ష్మంగా ఉండాలి. అది అన్నిట్లో దూరి ఏకకాలంలో ఉండాలంటే ఎంత వ్యాపించి ఉండాలి. అందుకే అన్నిట్లో ప్రవేశించి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపక ఈశ్వర శక్తినే సూక్ష్మరూపిణి అని అంటారు. అమ్మ ప్రతిదానిలోని ఆఖరికి తిరుగుతున్నటువంటి చీమలో కూడా ఆవిడే నడిపిస్తుంది. అక్కడ ఆగాలి, ఇక్కడ తినాలని దాని బుద్ధి ప్రజ్ఞ కూడా ఆవిడేగా. ఇలా సర్వబుద్ధుల్లో ప్రజ్ఞ అమ్మవారే అని తెలుసుకుని నాలో కూడా అదే ప్రజ్ఞ ఉందని ఎవడైతే ప్రపంచాన్ని చూస్తాడో వాడిని ప్రపంచంలో ఏ వస్తువు బాధించలేదుటండి. ఉదాహరణకి ప్రహ్లాదుణ్ణి తొక్కించడానికి ఏనుగురు పంపించారు. ఆ ఏనుగు వచ్చింది, కాలత్రానికి వచ్చి అందులో విష్ణువు కనబడి పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఎవడైతే తనలో చూస్తూ విష్ణువుని, ఎదుటి వాటిలో కూడా విష్ణువుని చూస్తున్నాడో, ఆ ఎదుట్లో ఎదుటి వారిలో ఉన్న విష్ణువు వారి బుద్ధిని ప్రేరేపిస్తాడట. గొప్ప విషయం చూడండి ఇక్కడ. ఏనుగులో ఉన్నది కూడా విష్ణువే అని తెలుసుకోగానే ఆ విష్ణువు ఏనుగు బుద్ధిని మార్చాడండి. వెంటనే మార్చి వెనక్కి తిరిగేలా చేశాడు. అప్పుడు అర్థమవుతుంది, రమణ మహర్షి ప్రక్కకొచ్చి కోతులు కూర్చుని ఆయనతో పాటు తింటున్నాయి అంటే మనకు అక్కడ కోతు చూస్తే ఇక్కడ తలుపేసి అలా పంపిస్తామని చూస్తాం. రమణుల వారితో పాటు కోతు కూర్చుందంటే కారణం ఏమిటి? ఆ సూక్ష్మ రూపిణైనటువంటి ఆ ప్రజ్ఞ తెలుసుకుని ఆ రెండిట్లో ఉన్న ఒకే వస్తువుతో ఆడుకుంటున్నాడు ఆయన. అది తెలుసుకోవాల్సింది. అది క్షోభిణి, సూక్ష్మ రూపిణి. ఇప్పటి వరకు ఒక పరంపర అయింది, ఇప్పుడు వెళుతున్నటువంటి అద్భుతమైన భావజాలం వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. మొత్తం ఏడు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఏడు ప్రారంభమవుతున్నాయి నామాలు. తర్వాత మొదలవుతున్నది విశుద్ధి చక్రంలియా రక్తవర్ణ త్రిలోచన. ఇది 98వ శ్లోకం. మనకి నామాల్లో 476వ నామం విశుద్ధి చక్రంలియ. అక్కడ నుంచి మనం క్రమంగా 535వ నామం వరకు యాకిన్యంబా స్వరూపిణి, అంటే సుమారు 71 నామాలు ఒక గుత్తండి. జాగ్రత్తగా చూసుకోండి, 71 నామాలు. అసలు పట్టు ఇక్కడుంది మొత్తం. ఈ పట్టు జాగ్రత్తగా అత్యంత ముఖ్యమైనవి. ఇవి గ్రహించగలిగితే మన శరీరాన్ని అమ్మ ఎలా నడిపిస్తుందో అర్థమవుతుంది. అంతేకాదు ఎక్కడెక్కడ కూర్చుని అమ్మవారు ఏం చేస్తున్నారో ఈ శ్లోకాలతో ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థం తెలిసిపోతున్నది కనుక ఆ భావన చేస్తూ కంఠంలో అమ్మవారు ఎలా కూర్చున్నారు, హృదయంలో ఎలా కూర్చున్నారు, అక్కడ ఏ రూపంతో ఉన్నారు, ఏ ఆయుధాలు పట్టుకున్నారు, ఆవిడ పేరేమిటి, ఆవిడ చుట్టూ ఉన్నవారెవరో తెలుసుకుని కానీ ధ్యానం చేస్తేట మన శరీరంలో ఒక ధాతువు బాగుపడుతుందండి. ఎన్ని ధాతువులు ఉన్నాయి మన శరీరంలో? ప్రధానంగా ఏడు. ఏడు ధాతువులు ఉన్నాయి. ఈ సప్త ధాతువులు మనం తయారు చేసుకోలేదుగా. ఒక్కటి ఆలోచిస్తే చాలు, ఎవరో లోపల ఒకరు ఉన్నారు, ఒక చైతన్యం అది తయారు చేస్తుంది మొత్తం. ఈ తయారు చేస్తున్నప్పుడు ఒక్కొక్క తయారీకి ఒక్కొక్క ఆఫీస్ కావాలి, ఒక్కొక్క ఫ్యాక్టరీ. అలాగా సప్త ధాతువులు నిర్మాణం జరగడానికి మన శరీరంలో ఏడు స్థానముల యందు అమ్మవారు కూర్చుని నిర్పిస్తున్నారు. ఇప్పుడు సప్త ధాతువులు అందరికీ తెలుసు కదా, తెలిసినా తెలియకపోయినా శరీరం అందరికీ తెలుసు కదా. ఈ శరీరంలో ప్రధానమైన ధాతువు అంటేనే మూల వస్తువు, అంతే కదా మొత్తం ఈ సప్త ధాతువులు. మనకి అవి ప్రధానంగా మనకు చెప్పబడుతూ చర్మము, మాంసము, ఎముక, రక్తము, మజ్జ, మేధస్సు, శుక్రము అని చెప్పబడుతూ ఏడు ధాతువులు. ఇది అందరికీ ఉన్నవే. ఈ ఏడు ధాతువుల్లో తేడాలు వస్తేనే రోగాలు వస్తాయండి, మరి ఏమీ లేదు. ఈ ఏడు ధాతువులు బాగుంటే మనకి ఏ రోగము రాదు. ఈ సప్తధాతు దేవతలు ఎక్కడుంటారో తెలుసా? వారాహీదేవి యొక్క ఆవరణ, మన యంత్రం ఉంది కదా కిరిచక్రం, అందులోపల ఉంటారు ఈ ధాతు దేవతలు. అక్కడుంటారు వారు లలితాదేవి రూపాలే, అది తెలుసుకోవాలి. అక్కడుంటారా? నీ శరీరంలో కూర్చుని ఉంటారు ఈ సప్తధాతువుల్ని నియంత్రిస్తూ. కనుక ధాతు వైషమ్యం రాకుండా ఉండడం కోసమని, ఎందుకంటే ఆయుర్వేద ప్రకారంగా ధాతు వైషమ్యమే రోగం. అందుకు ధాతు వైషమ్యము అంటే ధాతువుల్లో పొరపాట్లు రాకుండా ఉండాలి అంటే ఈ సప్త ధాతువులను నియంత్రించే ఏడుగురు దేవతల్ని ధ్యానం చేసి సాధించవచ్చు. దీనికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఈ వజ్రేశ్వరి నామం విశుద్ధ చక్రనిలయానికి మళ్ళీ అనుబంధం ఉందిట. అక్కడి నుంచి చెప్పబడే ఏడింటికి మూలస్థానములు వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత. అక్కడ చెప్పబడే ఏడు నామాలకి విశుద్ధి చక్రనిలయా నుంచి చెప్పకపోయే 71 నామాలకు అనుబంధం ఉందండి. అందులో ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క తల్లికి ఇక్కడ ఈ నామానికి లింక్. ఉదాహరణకి విశుద్ధి చక్రనియా వచ్చింది, అక్కడున్న శక్తి డాకినీశ్వరి, ఆ డాకినీశ్వరికి మరొక పేరు వజ్రేశ్వరి, అందుకే వజ్రేశ్వరి తీసుకున్నాం. అనాహత దగ్గరకు వచ్చేటప్పటికీ వామదేవి, అక్కడికి ఇక్కడ ఆ అనుబంధం. అందుకే ఇవి పఠించేటప్పుడు విశుద్ధి చక్రం యొక్క ముందు వజ్రేశ్వరితో ప్రారంభించారు. యాకిన్యంబాస్వరూపితో పూర్తి చేయకూడదుట. యాకిన్యంబాస్వరూపిణి తర్వాత స్వాహ స్వధ మతిర్మేధ శృతిస్మృతత్వం వచ్చిందే, అక్కడ మళ్ళీ ఒక లింక్ ఉంది దీనికి, అక్కడతో పూర్తి చేయాలి. అంటే మనకి 98వ శ్లోకం నుంచి 110 శ్లోకం వరకు చదువుకోవాలి. దానికి ముందు ఉన్నటువంటి వజ్రేశ్వరి వామదేవి కూడా చదువుకోవాలి మనకి. అంటే 97వ శ్లోకం నుంచి పఠించి ఇది కానీ పారాయణ చేస్తే దీనికి ఒక ఫలితం. అంతేకాదు మనకి ఏదైనా ఒక రోగం వస్తే ఆ రోగం ఏ ధాతువు లోపం వల్ల వచ్చిందో ఇప్పుడు తెలుసుకుంటాం మనం. అప్పుడు ఆ నామాలు గుత్తి బయటికి తేలి, గుత్తి అవి ఒక్క నామంలో ఉండవు. కొన్ని ఒక్కొక్క నామాలు గుత్తిలో ఒక్కొక్క ధాతు దేవత ఉంటుంది. అలా మొత్తం 71 నామాల్లో ఏడుగురు దేవతలు వస్తారు. ఇంచుమించు ఒక్కొక్క దానికి 10 దేవతల చొప్పున మనం చూసుకున్నా సరిపోతుంది. 10 నామాల చొప్పున చూసుకున్నా 10 నామాల గుత్తిలో ఒక ధాతు దేవత ఉంటుంది. అలా మొత్తం 7 ధాతుదేవతలు మనం తీసుకోవచ్చు. ఏ ధాతు వైషమ్యం జరిగితే ఆ దేవతను తీసుకుని ఆ దేవతకి నైవేద్యం ఏం పెట్టాలి, ఆ దేవతని ఎలా ధ్యానించాలి, అక్కడ పరివార దేవతలు ఎవరో ఆ నామాల్లో చెప్పేశాడండి. ఆశ్చర్యం ఇది. అందుకే లలితాశాస్త్రం మనం అంత గొప్పది. మొత్తం ప్రక్రియ అంతా చెప్పాడు. ఆ దేవతకి పాయస అన్న ప్రియ అంటే ఆ దేవతకి పాయసం పెట్టు, గుడాన్న ప్రీత మానస అక్కడ చెప్పే ధాతు దేవతకి బెల్లం పెట్టు. అలా ఏ దేవతకి ఏం పెట్టాలో నైవేద్యం, అది మనం చేసుకు తినడం కాదు, అప్పుడు దానికి ఏం శక్తి రాదు. ఆ నామం అంటూ ఆ దేవతకి నైవేద్యం పెట్టి మరే ఏ మంత్రం అక్కర్లేదుట. ఆ గుత్తి తీసుకుని ఇప్పుడు విశుద్ధి చక్రం నుంచి డాకినేశ్వరి వరకు తీసుకుంటే ఆవిడ చర్మం అనే ధాతువుకి దేవత. ఆ దేవతకి పాయసాన్నం ప్రియం కనుక అది నైవేద్యం పెట్టి శ్రీమాత్రే నమః మంత్రంతో ప్రారంభించి శ్రీమాత్రే నమః విశుద్ధి చక్రం యాక్తవన్నాతిలో చరాకట్వాంగ అధిప్రాణ చేసి డాకినీశ్వరి పూర్తి మళ్ళీ శ్రీమాత్రే నమః ఈ గుత్తిని జపం చేసి అది నైవేద్యం పెట్టి దాన్ని కానీ తీసుకుంటే ఆ ధాతు వైషమ్యం పోతుంది. ఇదొక పద్ధతి. అలాగే ఒక స్త్రీ గర్భవతి అయ్యింది అని తెలిసాక ఒక్కొక్కటి చొప్పున్న నైవేద్యం పెట్టి ఆ తల్లి చేత తినిపిస్తే లోపల తయారయ్యేటువంటి శిశువుకి ఆ ఇంద్రియములు చక్కగా తయారయ్యి ఉత్తమమైన శిశువు కలుగుతాడు. దీని అంతటికి శాస్త్రం ఉంది. ఇది నిజానికి సాధన సులభంగా చేసుకోవచ్చు, ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. సరిగ్గా చాలా కాలం క్రితం టీవీలో చెప్పినప్పుడు ఈ నామాలకు వచ్చిన ప్రతిస్పందన చాలా ఆశ్చర్యం. చెప్పండి రాసుకుంటామని కాదు, సహస్రనామాలు ప్రవచనం అయిపోయిన ఒక సంవత్సరానికి ఎక్కడికో ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం నాకు ఎదురైంది. ఒక ఆవిడ చాలా వేగంగా వస్తూ ఉన్నారు, విపరీతమైన జనం మధ్యన ఆవిడ వస్తూ ఉంటే అందరు ఆపబోయారు. కానీ ఆవిడ కళ్ళలు ఆర్చిస్తూ ఆపత్తు రానియండి అంటే ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది, ఇవాళ నేను నడవగలుగుతున్నాను అంటే లలితాశాస్త్రనామాల వల్లను, అది చెప్పడానికి వస్తున్నాను, నడిచి వచ్చాను అని నాకు. ఎందుకంటే నా కీళ్ళు పనిచేయడం మానేసి అక్కడ ఉన్నటువంటి అవంతా ల్యూబ్రికేషన్ మొత్తం పాడైపోయింది. ఆ సమయంలో టీవీలో లలితాశాస్త్రం చెప్తూ ఉంటే వీరు విన్నాను, అక్కడ ఏది నైవేద్యం పెట్టాలి, ఏ నామం ఎలా చేయాలో చెప్పారు. ఆ నైవేద్యం పెట్టి ఆ నామం చేసి 40 రోజుల పాటు అనుష్ఠానం చేయగానే అప్పటి నుంచి నా శరీరం బాగుపడి నేను తిరగగలుగుతున్నాను. ఇదొక విషయం. అదేవిధంగా ఎప్పుడు ఎబార్షన్లు వస్తూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు సంతానం నిలబట్టలేదు మా అమ్మాయికి, అందుకు ఏం చేయాలి అనే సందేహంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా మళ్ళీ గర్భవతి అయినప్పుడు భయపడుతున్న స్థితిలో ఈ నామాలు వింటే ఎప్పటికప్పుడు ఏ ఏ మాసంలో ఏవేవి పెట్టాలో అది పద్ధతి ప్రకారంగా పెడితే పండంటి నిండేని శిశువు కలిగేయడు ఒక తల్లి చెప్పడం. ఇలా లలితాశాస్త్ర నామాల శక్తి అంతా ఇంత కాదండి, ఇంకా ఎన్ని రహస్యాలు. ఎముక విరిగి హాస్పిటల్లో ఉన్నటువంటి వాడికి ఆపరేషన్ చేస్తే కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది అంటే వాళ్ళ భార్య పక్కన కూర్చొని అస్థి సంస్థిత అక్కడున్న గుత్తి చేసి నివేదనగా అక్కడ చెప్పిన పదార్థం నివేదించి ఆ జపం చేసిన నీరు తీర్థంగా అతడి చేసి సేవించింది పెడితే డాక్టర్ ఆశ్చర్యపోయేలాగా కొద్ది వారాల్లో కోలుకుని నన్ను బయటకు వచ్చాడు. ఇలాంటివన్నీ రాశాం, రికార్డెడ్ ఇవన్నీ కూడా. మొత్తానికి ఇన్ని శక్తులు లలితాశాస్త్రనామంలో ఉన్నాయంటే ఎన్ని రోజులు లేని వాళ్ళు రాని వాళ్ళు ఎన్ని శక్తులు కోల్పోయారో తెలుసుకోండి ఇక్కడ. ఇది గ్రహించవలసినది. అందుకు ఒక అనుగ్రహంతో అమ్మవారు ఇక్కడ ఒక్కసారి అన్ని శక్తులు కురిపిస్తోంది ఈ శారదాపీఠంలో. ఇక ఈ పైపు ద్వారా కురుస్తుంది అంత, ఇంకేం లేదు అక్కడ. అసలు వాటర్ సప్లై అంతా శృంగేరు నుంచి వస్తుంది మనకి ఇక్కడ. అందుకు ఆ గురువులకి ఇక్కడ నమస్కారం చేసుకుంటూ రేపటి నుంచి మనం ఆ శక్తులు ధాతు శక్తుల తల్లును ఉపాసన చేసుకుని అన్ని రకాల పుష్టుల్ని సంపాదించుకుందాం. ఒక్కడ తెలుస్తుంది ఎంత దయామయ తల్లి, నా శరీరంలో 7 చోట్ల తన 7 రూపాలతో కూర్చొని ఈ శరీరంలో రెముకని రక్తాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తోందంటే ఆ తల్లి ఎంత దయామయి. కనుక ఇవి తీసుకుని కొత్తగా ఏదో చేసుకుందామనే దానికంటే మన శరీరంలో ప్రసరిస్తున్న అమ్మ దయని గుర్తించి ఆనంద పారవశ్యంత అమ్మకు అంకితమైపోవాలి. దానికి రేపు మనం సన్నద్ధమవుదాం. అయితే రోజు ఇప్పటికి 21 రోజులే నేను పడుతున్న బాధ ఏమిటంటే ఎక్కడా 6:30 ప్రారంభించడం అలవాటు, కానీ ఇక్కడ పావుతొక్క వేడుకు నేను వచ్చినా 5:07 కానీ ఎవరు రావడం లేదు. ఆలస్యంగా వచ్చే వాళ్ళందరినీ గుంటూరు ప్రజలు అంటారట, కానీ బీజవాడ నుంచి ఇంకో ప్రాంతాల నుంచి కష్టపడి వస్తున్న వాళ్ళు 6 వచ్చి కూర్చుంటున్నారు. రేపటి నుంచి 6:30 ఇక్కడ అంతరాయితి మిరోపశాంతయ్య చెప్పబడుతుంది. ఇది నిర్ణయం. ఇది 2వ రోజు నేను చెప్పిన ఎవరు వినలేదు. ఆఖరి వీళ్ళు మార్చేకంటే నేను మారిపోతే బెటర్ అని ఇప్పటివరకు మారి కూర్చున్నాం, కానీ ఇంక లాభం లేదు. అమ్మవారు సీరియస్ అయిపోయారు 20 రోజుల తర్వాత. ఆవిడ శక్తి పుంజుకుంది. కనుక రేపటి నుంచి ఇక్కడ 6:25 ఎవరొచ్చినా రాకపోయినా, ఈవెన్ మా హరిప్రసాద్ గారు వచ్చినా రాకపోయినా, అక్కడున్న అర్చకుని పిలిపించుకొచ్చి వారు వస్తారులేండి గురువు అందరం ఇక్కడ చెప్పుకుని మనం ప్రారంభం చేసుకుందాం రేపటి నుంచి. సర్వశ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేన మార్గేణ మహిమహిషా. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంత నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంత పుత్రిణః సంత పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికా శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవత. శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి జై.